இருந்தேன் நாட்டும் கொண்டுகிறார். ரமண சுவாமி ஒரு பிரச்சனை வேஸ்தினார். பிரச்சனை ஏதென்றே, நான் உதயங்களோ ஏதோ ஆத்மம் தான் அப்படின்னாரு, சைத்தன்யம் தான் அப்படின்னாரு, ஏதோ உண்டாருன்னாரு, ஏதேதோ உண்டாருன்னாரு, ஒரு நிஜம் உண்டாருன்னாரு, ஆத்மம் உண்டாருன்னாரு, சைத்தன்யம் உண்டாருன்னாரு, பிரம்மம் உண்டாருன்னாரு, சாந்தி உண்டாருன்னாரு, ஆனந்தம் உண்டாருன்னாரு அப்படின்னாரு. கானி நான் ஏன் தெரிவிச்சுள்ளது இல்லை அப்படின்னாரு. ரகரகாலங்கள் சுத்தினாரு, உறவு ஏதோ உண்டு, ஆனந்தம் உண்டு, இருக்க உண்டு, பிரம்மம் உண்டு, சாந்தி உண்டு, ஆனந்தம் உண்டு, சுகம் உண்டு சொல்லுத்தினாரு. சொல்லணும் நான் ஏன் தெரிவித்துள்ளது, கானி அது தெரிஞ்சதல்ல ஏன்ட்டு நேரம் தெரிவிச்சுட்டாங்க అంటే నాకు మనస్సే నాకు నేనుగా వ్యక్తం అవుతుంది. నేను నేనని అంటున్నాను, ఆ నేనేంటో తెలుస్తాను, కానీ ఆ ఉదయంలో ఉన్నది ఏంటో తెలియటం లేదు. కానీ నేను నేనేది తెలుస్తుంది, అంటే నా మనస్సు నాకు తెలుస్తుంది, నా మనస్సులో ఉన్న తలంపులు తెలుస్తున్నాయి, నా మనస్సే నాకు నేనుగా వ్యక్తం అవుతుంది. అది తెలుస్తుందా, నేను తెలుస్తుంది, ఆ ఉదయంలో ఉన్నది ఏంటో ఉందని అంటున్నారు కానీ తెలియటం లేదు అని కృష్ణ. అంటే భగవాన్ అంటున్నారు, ఇవన్నీ మానసిక భావంలో ఇది తెలిసిందనుకోవటం, తెలియకపోవటం అనుకోవటం, ఇవన్నీ మానసిక భావంలో అది తెలియటం తెలియకపోవటం అనేది అతీతంగా ఉండదు. తెలియటం అనేది మనసుకు సంబంధించింది, తెలియకపోవటం అనేది మనసుకు సంబంధించింది. నాకు తెలుసును అనేది కూడా మనసుకు సంబంధించిన విషయం, నాకు తెలియదు అనేది కూడా మనసుకు సంబంధించిన విషయం. ఇవన్నీ మనోగతమైనటువంటి విషయాలు. అంటే ఆత్మ నాకు తెలియదు అంటారు అనుకుంటారన్నా, విషయ జ్ఞానానికి తెలియదు, మనస్సుకి విషయ జ్ఞానం ఉంటుంది, విషయ జ్ఞానానికి ఆత్మగా తెలుస్తుంది, ఆత్మ తెలియదు. విషయ జ్ఞానంతో వాళ్ళు చెబుతున్నారు నాకు ఆత్మ తెలియటండే కదా. అంటే అసలు ఆత్మని ధ్యానం చేయటం నేర్చుకుంటే, ఆత్మని ధ్యానం చేయగా చేయగా, ఆత్మను స్మరించగా స్మరించగా, చూచాయిగా దాని గుర్తులు మనకు తెలుస్తాయి. ఆత్మలోకి వైభవం కొన్ని తెలుస్తుంది ఆత్మను స్మరిస్తూ ఉంటే. కానీ మనం నిరంతరం విషయాలను స్మరిస్తున్నాం, విషయాలను స్మరిస్తూ ఆత్మను తెలియతుంది కానీ అంటే ఎలాగా? విషయాలను స్మరిస్తున్నాం, విషయాలను ధ్యానం చేస్తున్నాం, విషయాలను తెలుసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాం. అంటే విషయ చింతన చేస్తున్నాం. నువ్వు విషయ చింతన చేస్తుంటే నీకు ఆత్మగా తెలుస్తుంది. విషయాలను ధ్యానం చేస్తున్నావు, విషయాన్ని చింతిస్తున్నావు, కానీ ఆత్మను ధ్యానం చేయటం లేదు, ఆత్మను చింతించటం లేదు. నువ్వు ఆత్మను ధ్యానం చేస్తే ఆత్మ తెలియబడుతుంది. విషయాలను చింతిస్తున్నావు, విషయాన్ని చింతించటం వల్ల నీకు ఏమొస్తుంది, ఆ విషయాలు బట్టి నీకు ఆసక్తి వస్తుంది, మనస్సులోకి వాడుతుంది, అక్కడి నుంచి భోగ దృష్టి కలుగుతుంది. మోక్షం విషయ చింతను తగ్గించుకోవాలి. ఇప్పుడు ఇంతకీ మనకు మోక్షం రాలేదో పెంచండి, మోక్షం మార్గం కూడా కనపడుతుంది. మోక్షం మనకు ఎలాగ లేదు అని తెలుస్తుండే, మోక్షానుభవం మనకు ఎలాగ లేదు, పోనీ ఆ మోక్షానుభవం లేకపోయినా మార్గం ఏదైనా కనిపిస్తుందంటే మార్గానికి నడిచి వెళ్ళొచ్చాం, మార్గం కనపడుతుండదు. ఆ మార్గం ఎవరికి కనిపిస్తుందంటే మన జీవితంలో దేహ ప్రారంభంలో సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది, మంచి వస్తుంది, చెడ్డ వస్తుంది, దేహ ప్రారంభంలో ఆ రెండాటిని సహనంతో అనుభవించే వాడికి మోక్షానికి వెళ్ళే మార్గం కనిపిస్తుంది. కేవలం కబుర్ల వల్ల కాకరకాయలు రాదు. ఏదైనా సంతోషం వచ్చినా ప్రారంభంలో, ఏదైనా దుఃఖం వచ్చినప్పటికీ అది ప్రకృతి, ఇది ప్రకృతి, సంతోషం ప్రకృతి, దుఃఖం కూడా ప్రకృతి. అది ఏది వచ్చినప్పటికీ ఆ రెండాటిని సమానంగా ఎవరైతే అనుభవిస్తున్నాడో, ఆ ఊర్పు ఎవరికైతే ఉందో, ఆ నేర్పు ఎవరికైతే ఉందో, ఆ సహనం ఎవరికైతే ఉందో వారికి మోక్ష మార్గం కనిపిస్తుంది. కాబట్టి మోక్ష మార్గమే కనపడదు అసలు అది. అంటే నిరంతరం విషయాన్ని చింతించే వాడికి, ఆ విషయాన్ని ధ్యానించే వాడికి మనసు బాహ్యముఖంగా వెళుతుంది, అక్కడి నుంచి భోగ దృష్టి వాడికి కలుగుతుంది. ఏమైనా కష్టం వచ్చినప్పుడు మా విధి ఇలా ఉందండి అని అంటారు. ఆ విధిని అనుభవించమని చూసేస్తే ఇంకా అది విధి ఏంటి అని అన్నారు భగవాన్. మామూలుగా ఇలా అంటూ అంటారు, మాకు విధి ఇలా ఉందండి, మా రాత ఎలా ఉంది అంటూ అంటారు కదండి. ఆ రాత అయినా విధి అయినా దేహగతమైన నేనకే, దేహాభిమానానికే వాడిని విధి అనిపించే వాడిని తీసేస్తుంది విధి ఏంటి? వాడికి విధి ఏమీ లేదు. అంటే మన ఉదయమైనటువంటి చైతన్యం మనకు నేనుగా వ్యక్తం అవటం లేదు, మన మనస్సు మనకి నేనుగా వ్యక్తం అవుతాం. అంటే మనకి ఏదైతే నేనుగా వ్యక్తం అవుతుందో దాన్ని తొలగించుకోవటమే యోగం యొక్క పర్యవసానం, యోగం యొక్క పరమార్థం. చూస్తే మన మాటలో కానీ మన చేతలో కానీ మన దైనందిన జీవితంలో కానీ మనస్సు విజృంభించకుండా చూసుకోవాలి. ఇక్కడ రమణ మహర్షి గారు చెప్పి ఏంటి, నీ దేహానికి ఆహారాన్ని నువ్వు ఆపిచేయక్కర్లేదు, దేహాభిమానానికి సప్లై అయ్యే ఆహారాన్ని ఆపిచేయాలి. దేహానికి పెట్టి భోజనం మానక్కర్లేదు, దానికి సరిపడి పెట్టు భోజనం, దానికి ఎంత ఇష్టంగా పెట్టు దేహానికి, కానీ దేహాభిమానానికి సప్లై అయ్యే మటుకు ఆహారాన్ని ఆపిచేస్తే దేహం ఉండగా నువ్వు జీవన్ముక్తి అవుతావు, జ్ఞాని అవుతావు, గుణాతీతులు అవుతావు, ఈశ్వర స్వరూపాన్ని పొందుతావు. ఇప్పుడు మనకి ఎన్ని తలంపులు వచ్చినా, ఎన్ని ఆలోచనలు వచ్చినా, ఎన్ని ఊహలు వచ్చినా, ఎన్ని సంకల్పాలు వచ్చినా ఈ విజ్ఞాని చుట్టూరు తిరుగుతున్నాయి. అంటే భగవాన్ అన్నారు, మన సాధనలు ఎలా ఉన్నాయంటే గానుగుడ్డులు ఎలా ఉన్నాయి అన్నారు. గానుగుడ్డికి కన్నా కంకలు కట్టేస్తారు, అది పాపం గంటల తరపుడు ఎద్దు తిరుగుతుంది. అప్పుడు అనుకుంటుంది అతని గర్వపడులు బయలుదేరా, ఈ పాటికి బీమారం వచ్చేసాము. ఆ గంటలు ఎక్కిందో ఎక్కడ ఉండుతున్నాయి, ఆ ఎద్దు ఎక్కడ బయలుదేరిందో అక్కడే ఉంటుంది. మన సాధన కూడా అలా గానుగుడ్డిగా ఉన్నాయి. గానుగుడ్డి ఏంటి, కంకలు కట్టేస్తారు కనుక అలా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలా మనం కూడా సాధన చేసేస్తున్నాం, యోగాభ్యాసాలు చేసేస్తున్నాం, అది చేస్తున్నాం, ప్రాణాయామాలు చేస్తున్నాం, పూజ చేస్తున్నాం, ఏమి చూసినా ఆ గానుగుడ్డి చుట్టూరు ఎలా తిరుగుతూ ఉంటున్నా, నిజాన్ని ఏమి చుట్టూరు, ఆ దేహగత మీద నేను చుట్టూ దేహాభిమానం చేరు చుట్టూ పూజల పేరు మీద జపాల మేరకు ధ్యానాల పేరు దాని చుట్టూ తిరుగుతున్నాం. అంటే మనం ఏ సాధన చేసినప్పటికీ, ఏ మార్గంలో ప్రయాణం చేసినప్పటికీ మనస్సు తన మూలాన్ని చూస్తేనే కానీ అది నశించదు. మనకి ఏ తలంపు వచ్చినా, ఏ ఆలోచన వచ్చినా దానికి బేసిక్గా దాని లోపల దాని బాటంలో దేహగతమైన లేనం ఉంటుంది. అదే పిశాచం, అదే బైబిల్లో దాన్ని సైతాను అంటారు. దాన్ని ఏమంటారు, అదే పిశాచం. దాన్ని మిగతా తలంపులోంచి ముందు నేననే తలంపుని వేరు చేయి, సపరేట్ చేయి, సపరేట్ చేసి దాన్ని ఉపసంహరించడానికి ప్రయత్నం చేయి. మనస్సు ఎక్కడైతే ఉదయిస్తుందో అక్కడే ఆత్మ ఉంది, అక్కడే చైతన్యం ఉంది. అంటే మనస్సు ఎక్కడి నుంచి ఉదయిస్తుందో నీ సాధన పేరు మీద, యోగం పేరు మీద, జ్ఞానం పేరు మీద అక్కడికి ఉపసంహరిస్తే దాని మూలం అది చూసిన వెంటనే అది నశిస్తుంది. నశించినంత మాత్రం లేదు, నువ్వు నశిస్తావనుకోకు. అది మనస్సు ఎప్పుడైతే నశించిందో అక్కడ నువ్వెవరో నీకు తెలియబడుతుంది. అంటే చైతన్యం ఆత్మ బ్రహ్మమునికి స్వరూపంగా వ్యక్తం అవుతుంది. మన దైనందిన జీవితంలో మనం తినే ఆహార విషయంలో కానీ, మనం మాట్లాడే మాటల విషయంలో కానీ మన మనస్సు అనగే విధానం చూసుకోవాలి. మనస్సు అనగాలి, తర్వాత మనస్సుకి అవినయం రాకూడదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మనస్సుకి అవినయం రాకూడదు. వినయంగా ఉన్నవాడికి మనస్సు అనుగుతుంది, అవినయంగా ఉన్నవాడికి మనస్సు విజృంభిస్తుంది. భగవద్గీతలో చెప్పినటువంటి నిష్కామ కర్మయోగం గురించి అంతా కూడా రమణ మహర్షి గారు ఒక్క మాటలో చెప్పారు. ఒక్క మాటలు ఏంటో, నువ్వు కర్మ చేస్తున్నావు బాగానే, కర్తవ్య కర్మను చేయటం నేర్చుకో. నువ్వు కర్మ చేస్తున్నావు, పని చేస్తున్నావు, కర్తవ్యని కర్మని చేయటం నేర్చుకో. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, మనం చేసే పని కనీసం మనం చేసామని చెప్పుకున్నా పర్లేదు, మనం చెయ్యని పనులు కూడా మనం చేసామని చెప్పుకుంటున్నాం. ఇంకోటి అసలు మనం చేసిన పనులు మనం చేసాం మనం చేసామని చెప్పుకోవడం మంచిది కాదు. అసలు ఆధ్యాత్మికంగా చెప్తున్నాను, భౌతికంగా కాదు. అసలు మనం చేసిన పనులే మనం చేసాం మనం చేసామని చెప్పుకోవటం వల్ల దానివల్ల అహంభావన పెరుగుతుంది, వ్యక్తిభావన పెరుగుతుంది. పైగా వరం ఈ దేహం అంటే మన అందరికీ సరదాగా ఉండేది జైలు. దేహం దేహం అంటే ఏంటి, జైలు. ఈ జైల్లో ఉన్నాం, దేహం అనేది జైల్లో ఉన్నాం. కొన్ని దేహం చచ్చిపోయినప్పుడు ఈ జైలు వదిలిపోతుందంటే వదిలిపోవడం, ఇంకో దేహం ఇచ్చి జీవుని అక్కడ పడేసి అక్కడ కూడా జైల్లో ఉండమంటారు. మన అందరికీ లోపల ఉన్నామని తెలుస్తాను కదా, ఆ లోపల ఉన్నామంటే దేహం అనేది జైల్లో ఉన్నాం అన్నమాట. ఈ జైల్లో నుంచి బయటకు వచ్చి దేహం చనిపోయినప్పుడు బయటకు వచ్చేస్తాం కదా మనకు అనిపిస్తుంది, బయటకు రాము, ఇంకో కొత్త జైల్లో పడేస్తారు. అది అది ముసలి వరకు ఆ జైల్లో ఉంటాం, ఆ దేహంలో మళ్ళీ అది చనిపోయింటే ఇంకో ఇంక ఈ జైల్లో నుంచి ఎప్పుడు విడుదల పొందుతారు. నువ్వు కర్తలేని కర్మను నేర్చుకునే వరకు నువ్వు జైల్లో అలా పడ ఉండవలసిందే. రాజమండ్రి జైలు, రాయవెల్లూరు జైలు, కడలూరు జైలు, ఏదో జైల్లో అలా పడ ఉండవలసిందే. ఏదో దేహం, దేహం అంటే మనకు సరదా ఉండదు, జైలు అనే సంగతి మనకు తెలియట్లేదు. ఈ దేహం ఉండగా మనకు దేహాభిమానాన్ని పోగొట్టుకోవాలి, కానీ దేహం ఉండగా మనకు దేహాభిమానాన్ని పోగొట్టుకునే శక్తి కనుక మనం లేకపోతే మళ్ళీ కొత్త దేహంలోకి వచ్చిన తర్వాత ఈ దేహం మీద ఎలా అభిమానం మనకు ఉందో కొత్త దేహం నూతన దేహం మీద కూడా అభిమానం అలా ఉంటుంది. ఇది అంటే ఏంటి, సాధన పేరు మీద దేహాభిమానాన్ని తగ్గించుకోవాలి. మనం చేసేది నిర్మలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి, నిరాడంబరంగా ఉండాలి, నిరహంకారంగా ఉండాలి. గాఢ నిద్రలో ఎవరికి నేనైనా తలంపు లేదు, ఎంచేది నువ్వు కాదు కాబట్టి అందులోంచి నేను వేరుపడిపోతున్నావు. గాఢ నిద్రలో మన దేహంతో వేరుపడిపోతాం, ప్రపంచంతో వేరుపడిపోతాం, మన కోరికలతోటి వేరుపడిపోతాం, రాజకీయాలతోటి వేరుపడిపోతాం, అనేకతోటి ఎంచేసి వేరుపడిపోతాం. అవి మనకు కాదు కాబట్టి వాటితోటి వేరుపడిపోతాం. బాగా అర్థం చేసుకోండి, మీరు సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి. ఏదో ధ్యానం చేసేస్తున్నాం, జపం చేసేస్తున్నాం, అలాగే ప్రాపర్ అండర్స్టాండింగ్ సబ్జెక్ట్ మీకు బాగా అర్థం అవుతుందంటే ఎంజాయ్ చేస్తారు, ఎంజాయ్మెంట్ వస్తుంది. మీకు బాగా అది ప్రాక్టీస్ చేయాలని మీకు ఉంటుంది స్వతశ్రద్ధగా, మీకు మీ హృదయం యొక్క లోయలోంచి ప్రాక్టీస్ చేయాలి, అభ్యాసం చేయాలంటే బుద్ధి మీ అంతా మీకు కలుగుతుంది. సబ్జెక్ట్ అర్థం కావాలి. సబ్జెక్ట్ అర్థం కాదనుకోండి, ఇది అడుగులు పడేసినట్టు. బయట పిల్లలకైనా సరే సబ్జెక్ట్ అర్థమవుతుంటే వాళ్ళకి రోజు కాలేజీకి వెళ్ళాలని ఉంటుంది, మానవులను కూడా అనిపించదు కాలేజీకి. సబ్జెక్ట్ అర్థం అవ్వకపోతే ఫారెస్ట్లో ఉన్నట్టు ఉంటుంది. అవి మీరు తెలుసుకుని పని చేయండి, మాట్లాడండి, తెలుసుకుని మాట్లాడండి, తెలుసుకుని పని చేయండి. అది తెలుసుకోవాలి, సబ్జెక్ట్ బాగా తెలుసుకోవాలి. అంటే దానివల్ల ఏమవుతుందంటే మీరు చేసే ప్రయాణం తెలుకోవచ్చు, మీరు చేసే ప్రయాణం తెలుకోవచ్చు. అంటే మీరు కర్తవ్యమైన కర్మను ఆచరించాలి. ఇప్పుడు మీరు ఏదైనా పనికి మంచి పని చేశారనుకోండి, మీరు చేయలేదని మేము అంటారనుకోండి, మీకు కోపం వచ్చేస్తుంది. ఎంత చేసినా గుర్తింపు ఉంటారు ఏదైనా అంటారు. పాపం ముసలివాళ్ళు అలాగే అంటూ ఉంటారు, చాలా కష్టపడ్డాం అన్న కుటుంబం గురించి ఎవరో మమ్మల్ని పట్టించుకుంటారు. ఏదైనా వందాకరం సంపాదించిన ఇంట్లో వాళ్ళు గుర్తించరు వాళ్ళని, పాపం వాళ్ళు గుర్తించలేదని బాధపడుతూ ఉంటారు. ఎందుకు పరమేశ్వరుడు చూస్తున్నాడు కదా, వీళ్ళ గుర్తింపు ఎందుకు, ఇల్లు శవాలే కదా, నా దేహం ఎంత నిజమో నీ దేహం కూడా అంతే నిజం. ఇది నిజమైతే మీ నా దేహం ఏదైతే నీ దేహం కూడా నిజమే, కానీ నా దేహం అంత సత్యం, నీ దేహం కూడా అంత సత్యం. అంచేది వీడు మనం ఏ పని చేసినా ఈశ్వర ప్రీత్యర్థం, పరమేశ్వర ప్రీత్యర్థం చేయాలి. కానీ ఈ గుర్తింపులకి ఏంటండి, ఈ గుర్తింపులు అంటే ప్రకృతి, అంటే ఈ నిజాన్ని ఎంత నిజమో, మనస్సు ఎంత నిజమో, ఈ గుర్తింపులు కూడా అంత నిజం. అంటే గుర్తించలేరా గుర్తించలేదని కాదు, మీరు చేసే పని, మీ చేతిలో ఉన్న పని మంచి పని చేసుకుంటూ మీరు వెళ్ళిపోండి. గుర్తించవచ్చు, గుర్తించకపోవచ్చు, అదంతా వేరొద్దు. మీరు గుర్తింపులు కోరారనుకోండి, ఈశ్వరుడు అనుగ్రహానికి పాత్రులు కారు, మీ గుర్తింపులు వస్తే రావచ్చు. మీరు ఈశ్వర అనుగ్రహానికి పాత్రులు కావాలంటే గుర్తింపు వచ్చినా గుర్తింపు రాకపోయినా మీ మనస్సు మట్టుకు సమానంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, ఏకంగా ఉండాలి. అంటే గుర్తింపుల కోసం పని చేయొద్దు. కోరుకోకుండా గుర్తింపు వచ్చింది అనుకోండి, దానివల్ల మీకు ప్రమాదం లేదు. తన సామాన్యుల ఉద్దేశం ఏంటంటే దేహం మరణించాక మోక్షాన్ని గడతాం. దేహాన్ని మరణించాక వెళ్ళేది లోకాలు, ఇతర లోకాలు. మనస్సు ఎంత నిజమో ఆ లోకాలు కూడా అంతే నిజం. పునర్జన్మ కూడా ఉందన్న మాట నిజమే, పునర్జన్మ కూడా ఉంది. మనస్సు ఎంత నిజమో అది కూడా అంతే నిజం. కానీ మోక్షం అంటే అది కాదు. మోక్షం అంటే మనం ఉన్నాం సంగతి తెలుస్తూ ఉంటుంది, మనం ఉంటాం, శాంతి సుఖము ఆనందం మనకు స్వరూపంగా వ్యక్తం అవుతూ ఉంటుంది. మనం ఉంటా ఉంటుంది హైయెస్ట్ హ్యాపీనెస్, హైయెస్ట్ పీస్, హైయెస్ట్ బ్లీస్ మనకు అనుభవంలోకి వస్తుంది. మనం ఉన్నా ఉన్న సంగతి మనకు తెలుస్తూ ఉంటుంది. విడి తెలియదు, అది మోక్షం. దేహం ఉండగా పొందొచ్చని, దేహం పోయిన తర్వాత కూడా ఉంటుంది, దేహం ఉండగానే పొందాలి. అంటే దేహం మరణించిన తర్వాత వచ్చే స్టేట్ కాదు. ఒక ఉపనిషత్తులు ఏమి చెప్పారంటే, ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళందరూ ఎలా ఉండాలంటే, కత్తి అంచు మీద ప్రయాణం చేసేవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఈ మోక్ష మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళు మాత్రం అజాగ్రత్తగానే మాయొచ్చి కనిపిస్తుంది. ప్రతి గంట కూడా ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇది మన దైనందిన జీవితంలో జాగ్రత్తగా సంస్కరించుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు బహు జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఎవరైతే చెబితే అదే నిజం అనిపిస్తుంది వాళ్ళు. పద్మంతుందో ఎందుకు ఈ మార్గం, ఎందుకు నీ జ్ఞాన మార్గం, అది జ్ఞాన మార్గం పట్టుకోండి, లేకపోతే అక్కడ ఏదో భయం చేస్తున్నారు అది పట్టుకోండి, లేకపోతే మా ఇక్కడ ఏదో ఇంకేదో సిద్ధ సమాధి యోగం ఏదో చేస్తున్నారు ఇది పట్టుకోండి, ఇది చేయండి ఇది చేయండి ఏదో చెప్తారు మామూలుగా. అసలు జనరల్గా ఏదో అన్ని మంచిదే, మీకు ఏది మంచిదో చేసుకోవచ్చు అది కదా. కానీ ఒకటి మీరు గట్టించు, మీ హృదయంలోనూ నిజం మీకు తెలిసే వరకు ఎవరైతే చెప్పినా అదే నిజం అనిపిస్తాం. ఇది బాగా మీరు అర్థం చేసుకోండి. మనకు నిజం తెలిసే వరకు నిజం కానిగా నిజం అనుకుంటూనే ఉంటాం కోటి జన్మలెత్తున. ఏది నిజం మనకు అర్థమయ్యే వరకు, ఆ నిజానికి సంబంధించిన అనుభవం మనకు వచ్చే వరకు, నిజం కానిగా నిజం అనుకుంటూనే ఉంటాం. దేనుకోవడానికి ఆకర్షణ పడతాను. ఎందుకంటే ఈ మార్గం అంటే వదిలేయండి, ఎందుకంటే గుర్తులు నాలుగు సార్లు తిరగడం సరిపోతుంది, మీకు మోక్షం వస్తే అదే నిజం అనిపిస్తుంది. ఇప్పుడు ఒక ఊరి నుంచి చేయటానికి మెయిన్ డ్యూటీ కాకుండా అడ్డదారులు ఉంటాయి. కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇలా అడ్డదారులు అంటే వెళ్ళిపోదాం మోక్షానికి అనుకుంటున్నారు. నీకు అడ్డదారులు కనిపెడదాం అనుకుంటున్నారు. అడ్డదారులు ఏంటి మొత్తమే నీకు ఆ దేహ ప్రవృత్తి దేహాభిమానం నశించే వరకు నీకు అది మోక్షానికి కలగనే కలగదు. నీకు అడ్డదారులు ఏమి లేవు. ఇది రికమెండేషన్ చేయించుకుని వెళ్ళి ఇది కాదు. ఇది అదే అక్షమానం వల్ల రమణ మహర్షి చెప్పాడు, నా మీద నీ అనుగ్రహం కలిగి నన్ను తరింపజేయాలి కానీ నన్ను నా మీద నీ అనుగ్రహం చూపించమని నీకు చెప్పడానికి సరిపోయేవాడు ఎవడున్నాడు ఈ లోకంలో అన్నాడు. నా మీద నీకు అనుగ్రహం కలిగి నా మీద నీకు ప్రేమ కలిగి నువ్వు నన్ను అనుగ్రహించాలి కానీ ఒకవేళ నువ్వు నన్ను అనుగ్రహించకపోతే అనుగ్రహించమని చెప్పడానికి సమర్థుడు ఈ లోకంలో ఎవడున్నాడు ఎవడో లేడు. అంటే రికమెండేషన్ వల్ల ఇది వచ్చేది కాదని యోగ్యతను బట్టి వస్తుంది, అర్హతను బట్టి వస్తుంది. ఏమీ లేదండి, మన మనస్సు పవిత్రమైతే మన హృదయం పవిత్రమైతే వస్తు ఇప్పుడే ఇక్కడే అది వ్యక్తం అవుతుంది. ఎప్పుడో పది క్షణంలో వ్యక్తం అవుతుంది. అంటే మనకు ఉన్నటువంటి పవిత్రత అరసత యోగ్యత సరిపోక ఉన్న వస్తువు తెలియటం లేదు కానీ అది లేకపోవటం అదే కాదు. అయితే మన దైనందిన జీవితంలో దాన్ని మ్యాక్సిమం ప్యూరిఫై అవ్వటానికి ప్రయత్నం చేయాలి. అదే రామకృష్ణ పరమహంస గారు చెప్తూ ఉంటారు, త్యాగి కానివాడు జ్ఞాని కాలేడు. కాదండి, మన దేహాభిమానాన్ని త్యాగం చేశానుకోండి దానికి మించిన త్యాగం లేదు. అర్జునుడు భీష్ముని ఓడించగలరా, ద్రోణాచార్యుడు ఓడించగలరా, మనం భౌతిక దృష్టితో ఆలోచిస్తేనే. జయాపజయాలు జయాపజయాలు అది ఈశ్వర సంకల్పాన్ని బట్టి జరుగుతాయి కానీ కేవలం నీ పాపులారిటీని బట్టి జయాపజయాలు ఉండవు. ప్రకాశం పంతులు గారు ఎలక్షన్ ఓడిపోయారు, ఇందిరాగాంధీ ఓడిపోయింది, మహా పెద్ద మేధావులు పెద్దవాళ్ళు అనుకో ఆల్ ఇండియా నాయకులు అందరూ కూడా ఒకసారి ఎప్పుడొకప్పుడు ఎలక్షన్లో ఓడిపోయిన వాళ్ళే. అంటే అక్కడ పాపులారిటీ లేదని కాదు, జియాపు చేయాలి నీ చేతులలో ఈశ్వర సంకల్పం, ఈశ్వరుని జరిగేది ఈశ్వర సంకల్పం అనుకునేది మన సంకల్పం. తర్వాత సాటిస్ఫాక్షన్ వద్దు, ఎక్స్పెక్టేషన్ వద్దు, నీ మనసు చల్లబడిపోతుంది అన్నారు భగవాన్. ఏది ఈ మధ్యన మా రోజులు సంతృప్తిగా ఉన్నాయని మా పని సంతృప్తిగా ఉంది, కొంతమంది నేను సాటిస్ఫై అయిపోతున్నా. అలా సాటిస్ఫాక్షన్ ఎవరికి, నీ మనసు నీ అహంకారానికి సాటిస్ఫాక్షన్. ఎక్స్పెక్టేషన్ చేసి ఇది అహంకారమే సాటిస్ఫై అయిపోయానంటే బాగా ఉంది సంతృప్తిగా ఉందని చెప్పి ఈ మనస్సుకి మళ్ళీ దెయ్యానికి అసలు సాటిస్ఫాక్షన్ కూడా ఎందుకు, ఈ సాటిస్ఫాక్షన్ కూడా ఈ ఎక్స్పెక్టేషన్ కూడా వదిలేరా వెళ్ళి దాని బూట్లో అది పడిపోతుంది. మోక్షం అనేది ఏంటనుకుంటున్నాం మన మన నిజమైన ఇల్లు మోక్షం. ఈ మనసుకి ఎక్స్పెక్టేషన్ కూడా ఈ సాటిస్ఫాక్షన్ కూడా వదిలిస్తే ఇల్లు దాని ఇంటికి అది వెళ్ళిపోతుంది. అనవసరంగా గొడవలు తెచ్చిపెట్టి దానికి దాని ఇంటికి వెళ్లకుండా నువ్వు ఆపు చేస్తున్నావు భగవాన్. కాబట్టి ఈ మనసుకి దాని ఇంటికి దానికి వెళ్ళిపోవాలని ఉండట. ఈ ఎక్స్పెక్టేషన్ ఈ సాటిస్ఫాక్షన్ ఏదో గొడవలు పెట్టి దాని ఇంటికి వెళ్ళకుండా మనం ఆపు చేస్తున్నాం. కొంతమంది ఊరిపోయిన ఒకలాగా ఉంటారు, నెగ్గిన ఒకలాగా ఉంటారు. లాభం వచ్చిన వచ్చిన రోజున ఉంటారు, నష్టం వచ్చిన రోజుని ఒక రకమైన ఆ బ్యాలెన్స్ బ్రెయిన్ లో ఆ బ్యాలెన్స్ నువ్వు సంపాదిస్తే ఈ ఆధ్యాత్మిక మార్గంలో మోక్ష మార్గంలో ప్రయాణం చేయడానికి నువ్వు ఫిట్ అవుతావు అయ్యా అంటున్నాడు స్వామి. దేహం తాను కాదు కానీ జీవుడు అనుకుంటాడు తానని అనుకుంటాడు. ఎందుకు చెప్పండి మీరు, తాను దేహాన్ని తాను తాను దేహాన్ని తానే అనుకోవటం ఎందుకంటే అలా అనుకోకపోతే వాడు ఈ కర్మను అనుభవించడు. అనుభవింపజేయటానికి నువ్వు చేసిన మంచి నువ్వు చేసిన చెడ్డను నువ్వు కానీ దేహాన్ని నువ్వు నువ్వును అనిపింపజేసి నీ చేత కర్మానుభవం పొందింపజేస్తున్నాడు. అదే ఈశ్వర సంకల్పం. ఏడు మంటే వాడు దేహం తాను కాదని అభిప్రాయం వచ్చేసింది అనుకో, వాడు ఏది ఏమీ చేయలేదు అసలు. వాడు ఇంకేవాడు జైల్లో జుడిగా పొందిపోయాడు. అని చెప్తే మనం పూజ చేస్తున్నాం, జపం చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, ఇవన్నీ ప్రయోజనం ఏం చెప్పమంటారు, ఆ చేసేవాడిని పోగొట్టుకోవటం, ఆ చేసేవాడిని పోగొట్టుకోవాలి. అది అసలు అది ఆ రహస్యం అప్పుడు మీరు పట్టుకోవాలి. పని మామూలుగా చేస్తూ ఉండాలి. ఎందుకు ఏం పని చేయాలి, కర్తలేని పని చేయాలి. న్యాయం నేను చేశాను అనుకోడు కానీ వాడి దేహం ద్వారా పని జరుగుతూ ఉంటుంది. దేహం ద్వారా వాడి దేహం ద్వారా పని జరుగుతూ ఉంటుంది కానీ అది నేను చేస్తానంటే తలంపు వాడు పొందుతూ ఇంకా దేవతమే నేను అక్కడ అంత ఈశ్వరుడు ఎటు చూసినా తనకే. పని అయిపోతే ధర్మం, పని అవ్వకపోతే ఏడుపు, ఇలాగొస్తే ఏడుపు, అలా వస్తే ధర్మం. ఇంతకీ అలా ఉద్యోగ కుదిరిగా ఎవరమంటున్నారు అదే ఇక్కడ. అది అయ్యో అవలసి యోగం తగ్గుతుంది, అవ్వకపోతే అవ్వదు, ఇది వచ్చినప్పుడు ఏడవకు, అవ్వకపోతే ఏడవకు, అయిపోతే ధర్మం పొందకు, అలా ఏడవకుండా యూనిఫామ్ గా ఉండదు. అప్పుడు నువ్వు జ్ఞానానికి అభివృద్ధి అవుతావు. ముందు నీకు తెలియదు, తెలిసిన వాళ్ళతో బాగు చేసుకో. ఎవరు ఒకరిలో దేవుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, చైతన్యం ఉందంటారు, నీకు ఎవరో తెలియట్లేదు, నిన్న తెలియట్లేదు అంటున్నారు కదా, పోనీ నీకు తెలియని గొడవ ఒకరే, నీకు తెలియని గొడవ ఉదయ్ నీ కేసుని నీ మనస్సు నీకు తెలుస్తుంది కదా, నీ ఇండియా నీకు తెలుస్తున్నాయి కదా, నీ తలంపు నీకు తెలుస్తుంది, నీ తెలుసు నీకు బాగు చేసుకో, తెలియని గొడవ ఉంటుంది. ఉదయ్ ఆ మనసు నాకు తెలుస్తాడు అంటున్నాడు, దాన్ని బాగు చేసుకో, దాన్ని శుద్ధి చేసుకో, ఆ మనసును బాగు చేసుకో, ఆ మనసును శుద్ధి చేసుకో. నీ ఇంట్లో నీకు బంగారం కాదు, నీ మనసును బంగారం చేసుకో. నీ ఇంట్లో బంగారం ఉంటే నీకు భోగం వస్తున్నాయి, నీ మనసును బంగారం చేసేసుకుంటే నీకు మోక్షం వస్తున్నది కదా. నీకు నీ మనసు నీకు తెలుస్తుంటే దాన్ని బంగారం చేసేసుకో. కొన్ని తెలియని కూడా వెళ్ళదు, తెలియదు తెలియదని అస్తమానం అంత ఎందుకు తెలిసిన దాన్ని పట్టుకుని, చూసిన దాన్ని పట్టుకుని దాన్ని నిర్మూలన చేసుకోవడానికి ప్రయత్నించి తెలియబడడం జరిగి తెలియబడుతుంది నీకు. దీన్ని నిర్మూలన చేసుకుంటే అంటే మనసు చుట్టూరు తెరక్కు, నువ్వు అస్తమానే మనసు చుట్టూరు తెరక్కు, అది సైతాను బాకీ ఇచ్చి దగ్గర ఉంటే రాగద్వేషాలు ఉంటాయి. మీకు ఎవరి మీదైనా బాగా ఇష్టం ఉందనుకోండి, మీ మనసు బాహ్యానికి వెళ్ళిపోతుంది. కానీ ద్వేషం ఉందనుకోండి, ద్వేషమే మనసు బాహ్యానికి వెళ్ళిపోతుంది. మీకు ఎవరి మీద కోపంగా ఉందనుకోండి, మనసు బయటకు వెళ్ళిపోతుంది. ఎవరి మీదైనా ద్వేషంగా ఉందనుకోండి, ఎవరి మీద ఇష్టంగా ఉందనుకోండి, ఇష్టం కూడా మనసుని బయటకు తీసుకొచ్చేస్తుంది, అయిష్టం కూడా మనసుని బయటకు తీసుకొస్తుంది. ఇష్టం అయిష్టం కూడా నీ మనసు బాహ్యమతం చేస్తాయి. అంటే నీ ఇష్టాలు అయిష్టాలు తగ్గించుకుంటే నీ మనసుకు అంతర్దృష్టి కలుగుతుంది. అంతర్దృష్టి కలిగినప్పుడు నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. అంతర్దృష్టి పొందిన మనసుకు ఆత్మజ్ఞానం కలుగుతుంది, కానీ బాహ్యంగా జీవించే మనసుకు ఆత్మజ్ఞానం కలగదవ్యా. కాబట్టి మన పని కూడా ఎలా ఉండాలంటే మామూలుగా చేసుకోవాలి. అట్మోస్ట్ ఇంపార్టెన్స్ పనికి ఇచ్చేవాడు. మీకు 10 మంది మనం ఉన్నారనుకున్న ఉదాహరణకి మీకు అర్థం అవడం కోసం చేస్తున్నాను. మిగతా 9 మందిని వదిలేసి ఒక్క మనం గట్టిగా ప్రేమించేస్తున్నారు కూడా, మిగతా 9 మంది సహజంగా మీరు మర్చిపోతారు. నేను చెప్పాను, మీకు నమ్మకం మీరు అనుభవం తీసుకోండి. మామూలుగా మీకు 10 మంది మనవలు ఉన్నారు, మీ ఇంటికి వెళ్ళాక ఆలోచించుకుని నా దగ్గర ఏం చెప్పొద్దు అండి. మీ ఒక్క మనవని గట్టిగా ప్రేమించేస్తున్నారు, ఆటోమేటిక్గా మీరు చిన్న దగ్గర మర్చిపోతారు. అలా వద్దు, యూనిఫార్మ్గా ఉంటుంది. యూనిఫార్మ్గా వాడికి ఏదైనా అవసరం ఏదైనా ప్రత్యేకంగా ఏదైనా చేయొచ్చు, అలా అక్కడ అటాచ్మెంట్ పెట్టుకో. ఒకే వ్యక్తికి నువ్వు టూ మచ్ ఇంపార్టెన్స్ ఇస్తే నీకు ఏమొస్తుందంటే బంధం వచ్చేస్తుంది. ఆ బంధం వల్ల నువ్వు అజ్ఞానంలో పడిపోతావు. నువ్వు చేసి చెయ్యి మర్చిపో. కానీ అక్కడ అట్మోస్ట్ ఇంపార్టెన్స్, టూ మచ్ ఇంపార్టెన్స్ కనుక నువ్వు అక్కడ ఇచ్చేస్తాడు, నీకు ఆటోమేటిక్గా బంధం ఇచ్చేస్తుంది. ఆ బంధం నీ పునర్జన్మకి కారణం అవుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో సంపాదించవలసింది, నువ్వు పోగొట్టుకోవాల్సింది. అంటే నువ్వు విధంగా నిజమండి, నువ్వు సంపాదించట్లేదు దాన్ని, దాన్ని ఏదైతే అడ్డస్తాం దాన్ని పోగొట్టుకో. ఆ ఉన్నత ఉన్నట్టుగా వ్యక్తం అవుతుంది. అంటే మన దేహాభిమానాన్ని రెడ్యూట్ చేసుకుంటూ వస్తే ఉన్న వస్తువు ఉన్నట్టుగా నీకు తెలుస్తాం. మనసు చుట్టూరు తిరగటం కంటే దాని మూలాన్ని అన్వేషించు, దాని మూలాన్ని అన్వేషించు. అంటే మనసును ఉపసంహరించడానికి ప్రయత్నించు. అవసరం లేకుండా మాట్లాడు, అవసరం లేకుండా ఏ పని అవసరం అవసరాన్ని బట్టి చెయ్యి. ఎక్కడ ఎప్పుడు ఏ పని చేయాలో అది చేసుకుంటూ వెళ్ళు. అవసరం లేని మాటలు మాట్లాడు. గొప్పలు కలిపితే తిప్పలు వస్తాయి. కొంతమంది లాగ్ మీద కూడా గొప్పగా రాజ్యాలు రాజ్యం ఉన్న అర్థం అంతా చెప్పుకోవచ్చు. కొంతమంది భాష ఎలా రాస్తారంటే బాగా రాసేది క్లాసులో అందరికంటే మనల్ని బాగా రాసేయాలని మేస్తారనుకోవాలని, అది ఆ మాటలు ఈ మాటలు తెలుసు మాటలు కొన్ని తెలియని మాటలు కొన్ని రాసేస్తే అది మొత్తం మీద ఉన్న అర్థం చెప్పిపోతున్నాడు. భాష కూడా నువ్వు ఈ భాష కూడా ఎంతవరకు ఎక్స్ప్రెషన్కి మాటలు అవసరమో అంతవరకు ఉపయోగించుకోవాలి. కానీ నీ దగ్గర పెద్ద తెలివి ఉందానికి అది ఉపయోగించి రాస్తే కూడా అర్థం పడైపోతుంది. నీ మనసులో ఉన్న భావాన్ని వ్యక్తం చేయడానికి మాట రాక, అది ఎంతవరకు నీ మనసులో ఉన్న భావాన్ని ఎంతవరకు వ్యక్తం చేయాలో అంతవరకు మాట మాట్లాడాలి, అంతవరకు రాక రాయాలి. అందుకని ఏదో గొప్ప కోసం రాయడం మొదలెడితే అసలు ఉన్న వర్గం ఏ పర్పస్ మీద మాకు రాస్తున్నా ఆ పర్పస్ అంతా చెడిపోదు. ఇది మాకు ఈ మధ్య వ్యాకులంగా ఉండండి, బాధగా ఉండండి, గందరగోళంగా ఉండండి, పరిస్థితులు బాగోలేదండి, అన్నీ పోయి నేనే తలంపు ఉంది కానీ ఏమీ బాగుండదు అని చెప్పి భగవాన్ చెప్పింది ఏంటంటే నేనే తలంపు ఉన్న కాలం నువ్వు ధ్యానం చేస్తే 10 నిమిషాలు మనసు గురిగా ఉండొచ్చు, కానీ నేను నేను మూలతలంతో నువ్వు పరిష్కరించే వరకు నీకు వ్యాకులత వస్తుంది, ఆందోళన వస్తుంది, అశాంతి వస్తుంది. ఒకవేళ ప్రస్తుతం ఈ 4 రోజులు నీకు దుఃఖం రాకపోయినా వాయిదా పడుతున్నాడు. ఆ సమస్య నీది, ఆ సమస్య నీది. ఆ నీరిన తలంపు పంచాయతీ సమస్య కాదు, ప్రభుత్వం గల సమస్య కాదు, ఈ సొంత సమస్య. ఈ సమస్యను పరిష్కారం చేసుకోవాలి. ఒకటి ఈ గర్భిణిని పరిష్కారం చేసుకోవడానికి ఉచితమైన పరిష్కారం చేసుకోవాలి. అది పరిష్కారం చేసే వరకు మీకు మరణం వస్తుంది, శరీరానికి మరణం వస్తుంది, మరి కొత్త శరీరం వస్తుంది, మరి పాత శరీరం పోతా ఉంది, కొత్త శరీరం వస్తుంది. ఈ జన్మ మరణ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉండబడుతుంది. ఏం చేయండి, ఆ దేహగతని నేను దేహం లేకుండా ఉండలేదు. దేహం వస్తే లోకం వస్తుంది, లోకం వస్తే కర్మ వస్తుంది, అక్కడి నుంచి అనుకోవాలని వస్తుంది. దాన్ని పట్టుకోండి మీరు పాయింట్. ఆ దేహగతని నేను దేహం లేకుండా ఉండలేదు, ఉండలేదు. అయితే దానికి ఏదో శవం ఉండాలి, దానికి ఏదో శవాన్ని మోసం తిరుగుతూ ఉంటుంది. ఏదో శవం, స్త్రీ శవం అయినా పర్లేదు, పురుష శవం అయినా పర్లేదు, లేదా జంతు శవం అయినా పర్లేదు, దానికి ఏదో దేహం ఉండాలి, ఏదో శవం ఉండాలి. ఆ శవానికి పునర్జన్మ వస్తుంది, దానికి నేను తెలంపతి. అది నేను దోషం వస్తే ఏం వచ్చేస్తుంది, లోకం వచ్చేస్తుంది. అక్కడి ఫారెస్ట్ ప్రారంభం. అయ్యో ఆ సమస్య ఎవరి సమస్య? మీ సొంత సమస్య, మీ అత్తగారి సమస్య కాదు, ఇది ప్రభుత్వ వారి సమస్య కాదు, పంచాయతీ సమస్య కాదు, మీ సొంత సమస్య. మీ సమస్య నువ్వే పరిష్కారం చేసుకోవాలి. నేనే తలంపని ఆ మనస్సు అనే సమస్యను ఎంతకాలం అయితే పరిష్కారం చేసుకోలేవు అంతకాలం నీ ప్రకృతికి రావాల్సిందే. ప్రకృతి నేను బాధించి పీడించి పెడుతుంది. ప్రస్తుతం నీకు ఎవరికైనా దుఃఖం లేదనుకుంటుంది, మా రోజులు బాగున్నాయండి, దుఃఖం లేదని అనుకోకుండా రెడీగా ఉండి మీకు దుఃఖం రావడానికి వాయిదా పడతాం మనకి. ఈ మనస్సు అనే సమస్యను పరిష్కారం చేసుకోకపోతే ఏదో రూపంలో మీకు దుఃఖం వస్తుంది. అందరికీ ఒకే రకమైన దుఃఖం రావట్లేదు, ఏదో రకమైన ఆ దుఃఖం ఏదో రూపంలో వస్తుంది, అది ఏ రూపంలో వస్తుంది మనం చెప్పడం. దుఃఖ కారణం బయట లేదు, ఎక్కడుంది? లోపలుంది, లోపలుంది. ఎక్కడుంది? దానికి రూపం ఉందా? రూపం లేదు. దుఃఖ కారణానికి రూపం ఉందా? దానికి రూపం. అయితే దుఃఖ కారణం ఇది లోపలుంది కాబట్టి దాన్ని అన్వేషించి దాన్ని వెతికి దాన్ని తొలగించుకొని దాన్ని తొలగించుకుని ఆ దుఃఖ కారణం ఏంటో నువ్వు దాన్ని పట్టుకుని దాన్ని నిర్మూలన నువ్వే చేసుకోవాలి. కానీ బయట వాడు చేసింది ఏం కాదు. గురువు ఏం చేస్తాడు? నీకు సహాయం చేస్తాడు. ఈశ్వరుడు నిన్ను అనుగ్రహిస్తాడు, ఈశ్వరుడు సహాయం చేస్తాడు. కానీ నువ్వు ప్రయత్నం చేసి ఎంతో కొంత నువ్వు ప్రయత్నం చేస్తాను కానీ ఆ బంధం పడదు. దుఃఖ కారణం నీకు లోపల ఉంది కానీ బయట లేదు. నీకు లోపల ఉంది కానీ బయట లేదు. అంటే ఆ లోపల ఆ కారణం ఏంటో నువ్వు వెతికి పట్టుకోవాలి. వెతికి పట్టుకుని దాన్ని తొలగించుకోవాలి. ఆ ప్రయత్నం ఏదైనా నువ్వు చేయాలి, నీ బుద్ధి సూక్ష్మత ఉపయోగించాలి. మామూలుగా ఈ కొత్త మృతులలో దూరంతో తోడకూడదు. సబ్జెక్టు మీరు ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. కొత్త మృతులు దూరం పెడితే ఎంతో రోజున పనులకు గింజలు వాడతానంట, ఇంకా కాదు. నువ్వు సబ్జెక్టు ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. అసలు మీకు ఆత్మ ధ్యానం చేస్తుంటే, ఈశ్వరుని ధ్యానం చేస్తుంటే, పరమేశ్వరుడు పట్ల మీకు అనుగ్రహం కలిగితే, ప్రీతి కలిగితే, ప్రేమ కలిగితే దుఃఖం దానంతరోజు తొలగిపోతుంది. అంటే ప్రతినిధి భీమవరం ఎడతాంటే మనం గర్వపడకు దూరం పోతాం, అంతే కదా. అలాగే మీరు ఆత్మను ధ్యానం చేయితే ఆత్మ సమీపంలోకి వెళుతుంటే, చైతన్య సమీపంలోకి నడుతుంటే దుఃఖం దానంతరోజు నశిస్తుంది. భీమవరం మనం ప్రయాణం చేస్తున్నప్పుడు గర్వపడి దూరం వాళ్ళు గర్వపడి దూరం వాళ్ళు అనుకోక్కర్లేదు, దానంతరోజు దూరం. అలాగే నీ చైతన్య యొక్క ప్రయాణం చేసి కొద్ది ఆ చైతన్య భావన పెంచుకోవాలి. చైతన్య అఖండమైన భావన పెంచుకోవాలి. ఆ చైతన్య దృష్టిని పెంచుకోవాలి. చైతన్య దృష్టిని పెంచుకుంటాంటే నువ్వు ఆత్మ దృష్టిని పెంచుకుంటాంటే దేవ దృష్టి, దేవ సృష్టి దానంతా వెళ్ళిపోవాలి. మనకు దేవుని సృష్టి కంటే జీవుని సృష్టి ఎక్కువ ఇష్టం. ఇదంతా ఎవరిది? దేవుడిది. ఈ లోకం ఎవరిది? దేవుడిదే. మనం ఏదో ఒక 30 ఏళ్ళ కింద 40 ఏళ్ళ కింద వచ్చాం, మనం 20 ఏళ్ళకు పోతాం. ఎలా వచ్చాం? అలాగే పోతాం. ఒంటరిగా వచ్చాం, ఒంటరిగానే పోతాం. మధ్యలో వచ్చిందని మధ్యలో పోతాం. మనం ఒంటరిగా వచ్చాం, మళ్ళీ ఒంటరిగానే ఒంటరిగానే పోతాం. మనం లేనప్పుడు గర్వపడి ఉంది, మన అందరం చనిపోయే కూడా గర్వపడి ఎక్కడికి పోదు, గర్వపడి ఎక్కడ ఉంటుంది. మనం పుట్టడం ముందు గర్వపడి ఉంది, మన అందరం చనిపోయాక గర్వపడి ఉంది. ఈ సృష్టి అంతా ఎవరికి? పరమేశ్వరుడు. మనం మధ్యలో వచ్చాం, మధ్యలో పోతున్నాం. అయితే దేవుడి సృష్టి కంటే మన సృష్టి అంటే మనకు ఎక్కువ ఇష్టం. మన మనస్సుకు మన మనస్సు కల్పించుకుని ఎక్కువ ఇష్టం. మనం మన ఇష్టాలు తగ్గించి దేవుడికి ఏది ఇష్టం అయితే ఆ ఇష్టాన్ని మనం కూడా ఇష్టం చేసుకుంటే మనకు మోక్షం వచ్చేస్తుంది. అది నాకు ఏం ఇష్టం మోక్షం మోక్షాన్ని మీకు చోటుకు వచ్చేస్తుంది అని చెప్పాలి. ఇవన్నీ ఇవన్నీ ఏంటి చెప్పాలి అంటే దేవునికి నీ ఇష్టం కూడా పక్కన పెట్టి దేవునికి ఏ ఇష్టం ఆ ఇష్టాన్ని నీ ఇష్టం చేసేసుకున్నాను అని నీకు మోక్షం వచ్చేస్తుంది. దేవునికి ఏదంటే ప్రేమ నీ గొడవ పక్కన పెట్టి నీ ప్రేమలో ఒక పెట్టి దేవునికి ఏదైతే ప్రేమ ఆ ప్రేమ నీ కూడా ప్రేమను పెంచుకుంటానుకు నీకు మోక్షం వచ్చేస్తుంది. దేవునికి ఏదైతే ప్రీతో దేవునికి ఏదైతే ప్రీతో నీకు ప్రీతి ఉందనుకో నీకు ప్రీతి రాకపోయినా దేవునికి ప్రీతి కాబట్టి నీకు కూడా ఆ ప్రీతిని పెంచుకున్నానుకు నీకు మోక్షం వచ్చేది. కొంతమంది చూడండి పాపం చదువులు వాళ్ళకి ఇష్టం లేకపోయినా పిల్లలకి ఏదైతే ఇష్టం కోట వండుతూ ఉంటారు. వాళ్ళకి ఇష్టం లేదు పిల్లలకి ఇష్టం అని చెప్పి అది ఉండే చదివి తినేస్తూ ఉంటారు వీళ్ళ మీరు ఏం చేస్తారంటే వాళ్ళకి తల్లికి ఆ కూర ఇష్టం లేకపోయినా పిల్లవాడికి ఇష్టం కాబట్టి ఆ కూర వండేసి ఆ కూర కూడా తల్లి తినేస్తాం. మనం కూడా అలా ఏం చేయంటే మన ఇష్టం ఉన్నది వదిలికి దేవుని దేవుని ఇష్టం ఆ పని మనం చేసుకుంటే మనం ఈ జన్మలోనే ఎక్కడే దొరకపోవడం మోక్షం ఇచ్చేస్తాం. మనమేమనుకుంటున్నాం మనకే ఇష్టం దేవుడికి ఇష్టం వాళ్ళకని దేవుడికి ఇష్టం మన ఇష్టమే అలాగ వాళ్ళనుకుంటున్నాం. నాకు ఏది ఇష్టమో అది దేవుడు కూడా ఇష్టపడాలి నేను అనుకున్నది. కానీ మనం ఏం చేయాలి దేవునికి ఏది ఇష్టమో అది మనం ఇష్టపడాలి. కానీ మనం అనుకోవట్లేదు నాకు ఏది ఇష్టమో దేవుడు కూడా అదే ఇష్టం అవ్వాలనుకుంటున్నాం. అంటే మన ముందు దేవుడు అనకాలి మన ముందుని దేవుడు అనకాలం. అలా దేవుడు ముందు పెట్టి మనకు అనకాలం ఉండాలి. మనకి ఆత్మ కంటే విషయాలంటే ఎక్కువ ఇష్టం. ఇంకా విషయాన్ని ఎక్కువ చింతిస్తాం ఆత్మను తక్కువ చింతిస్తాం. చనిపోయినప్పుడు మన శరీరం శవ అయినప్పుడు మనకి విషయ చింతన వస్తుంది దేవుడి చింతన రాదు. ఇంకా దేవుడికి ఒక పైస వాట ఇస్తాం 99 పైసల వాట విషయాలకి. అంటే విష ఏ విషయాన్ని అయితే చింతిస్తున్నా తదనుగుణంగా మనకి రాబోయే జన్మ వస్తుంది. అంటే నిష్కామ కర్మ కనుక చేస్తే స్వార్థం లేకుండా కనుక పనిచేస్తే నేను మర్చిపోయి కనుక నువ్వు పనిచేస్తే భగవంతుడికి ఏది ఇష్టమో ఆ ఇష్టమైన పని నీకు ఇష్టం లేకపోయినా భగవంతుడి ఇష్టాన్ని ఇష్టం చేసుకుని అలా పని చేయటం కనుక నువ్వు నేర్చుకుంటే రాబోయే జన్మలో ఏ కుటుంబంలో నీకు జన్మనిస్తే నీకు మోక్షం కలుగుతుందో జ్ఞానం కలుగుతుందో ఆ గౌరీపరమైన బుద్ధి కలుగుతుందో ఆ కుటుంబంలో ఆ జన్మంలో నీకు ఇష్టం వల్ల అర్జున అన్నాడు కృష్ణుడు. ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత ఢిల్లీలో పుడితే బాగుంది అని అనుకుంటే ఢిల్లీలో మన శరీరం గ్రహణం గురించి అడుకున్న విధిని బట్టి అది ఏ కుటుంబంలో వాడికి శరీరం ఇవ్వాలో అది కూడా ఈశ్వరుడు నిర్ణయించి అక్కడ శరీరాన్ని ఇస్తారు. ఇది గీతలో చెప్పారు రమణ మహర్షి గారు ఏమంటారు ఆ కర్మలు కూడా విధులు కూడా ఆలోహలు నీ జంతు కూడా ఆ కర్మలో విధులు అని అహంకారానికి తీసేస్తే ఇవ్వడం అంటారు. ఈ కర్మలు విధులు ఈ పునర్జన్మలు అని అహంకారానికే అది అయితే ఈశ్వరుడు చెప్పింది అయితే కర్మ ఎవరికి పునర్జన్మ ఎవరికి విధి ఎవరికి ఇవన్నీ ఎవరికి అహంకారానికి అది తీసేస్తే ఏమి లేదు. అహంకారం ఉంటే కర్మ అనుభవించవలసింది అది వాడు కాదంటే లేదు. కానీ అది తీసేస్తే మనభించడానికి ఎవరు అక్కడ ఉండడం అది తీసేయండి లేదు. జన్మ ఎవరికి కర్మ ఎవరికి అహంభావనకి అది తీసేస్తే జన్మ లేదు కర్మ లేదు అన్నారు. ఏం అపూర్వమైన తీసుకో చూడండి మన నిజమైన నీళ్ళు మోక్షం. మన ఇల్లు నిజమైన నీళ్ళు ఏంటంటే మోక్షం. ఆ ఇంటికి మన నిజమైన ఇంటికి వెళ్ళే వరకు ఇలా శరీరాలు ధరిస్తూ ఉంటాం శరీరాలు విడిచిపెడుతూ ఉంటాం అంటే జన్మిస్తూ ఉంటాం మరణిస్తూ ఉంటాం మరణిస్తూ ఉంటాం జన్మిస్తూ ఉంటాం. మన నిజమైన స్వగృహం ఏంటండి మోక్షం అని మన ఇంటికి వెళ్ళే వరకు దుఃఖానికి కోరిక కారణం. ఈ కోరిక అనుగ్రహించే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. ఏ కోరిక అయినా సరే అనుగ్రహించే కొద్దీ తగ్గదని అనుగ్రహించే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. ఆ కోరికను బట్టి మనకు పునర్జన్మలు వస్తాయి. అందుచేత ఇది ముందు శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం సంపాదించుకోవాలి. ముందు సాధన ఈ బ్రహ్మానుభవం పొందటానికి బ్రాహ్మీ స్థితిని పొందే వరకు మనకి ఏదో లోకంలో ఏదో ఆకర్షణ కలుగుతూ ఉంటాయి. ఇంద్రియ విషయాన్ని స్మరిస్తూ ఇంద్రియాలను జయించలేము. నిరంతరము మనస్సు గురించి ఆలోచిస్తూ మనస్సును జయించలేము. ఏదైతే మన అవును దాని గురించి శ్రవణం చేయటం వల్ల దాని గురించి మననం చేయటం వల్ల దాని గురించి ధ్యానం చేయటం వల్ల మనం కానిదాని గురించి దూరం అవుతాం. శరీరంలోనికి రోగాలన్నీ తగ్గితే శరీరంలో రోగాలన్నీ కూడా నశిస్తే మనకు ఆరోగ్యం వస్తుంది. మనస్సులో ఉన్న రోగాలన్నీ పోతే మోక్షం వస్తుంది. మధ్యాహ్నంలో మన శరీరాన్ని దహనం చేసినప్పుడు శరీరగతమైన యాత్ర ముగుస్తుంది, కానీ జీవుడు యాత్ర ముగియడు. జీవుల్లో ఉన్నటువంటి ఆ తలంపులు, కోరికలు, ఆ రోగాలన్నీ నశించే వరకు జీవుడు యాత్ర ముగియడు. మీరు కానీ నేను కానీ సమాజంలో, మానవ సమాజంలో ఎవరైనా అధికారంలో ఉన్న వాళ్ళు కానీ, అధికారంలో లేని వాళ్ళు కానీ, ధనవంతులు కానీ, ధనం లేని వాళ్ళు కానీ, ఈ దేశం వారు, ఆ దేశం వారు, ఈ మతం వారు, ఆ మతం వారు అని లెక్కించక్కర్లేదు. ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, సర్వసాధారణంగా ఈ లోపాలు, పాపాలు, దోషాలు చేయటానికి మనస్సులోనే వడాలే కారణం. మనస్సులో కామం ఉంటుంది, మనస్సులో కోపం ఉంటుంది, మనస్సులో వేగుత్వం ఉంటుంది, మనస్సులో అసూయ ఉంటుంది. వీటి వల్ల మనం దోషాలు చేస్తాం. ఈ పెద్ద రోగాలు మనస్సులో ఉన్న పెద్ద రోగాలు. మనం ఏదైతే పొందాలనుకుంటున్నా, మనం దూరంగానే, మనం వీరుగానే ఉన్నామని అనుకుంటున్నాం. మనం ఏదైతే పొందాలని అనుకుంటున్నా, మనంగానే ఉన్నామన్న సంగతి మనకి ఇంకా తెలుగుతుండే. అలా తెలియకపోవడం కారణం విషయజ్ఞానం కారణం. దీనికి అంటే దేహము, మనస్సు, ఈ రెండు మన మోక్షం పొందటానికి సహకరించాలి. మన శరీరం మనకు సహకరించాలి, మన మనస్సు మనకు సహకరించాలి. మన శరీరం మనకు సహకరించాలంటే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మన మనస్సు మనకు సహకరించాలంటే మన మనసులో ఉన్న రోగాన్ని, మన మనసులో ఏ రోగం ఉందో జాగ్రత్తగా చూసుకుని ఆ రోగాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ సత్పురుషుడితో కనుక సహవాసం చేస్తే మనసులోని రోగాలు తగ్గుతాయి. శరీరంలో ఉన్న రోగం తగ్గడానికి ఎలాగైతే ఈ వ్యాధి తగ్గడానికి మందు ఎలాగైతే వాడతామో, మనసులోని రోగాలు తగ్గడానికి జపం చేసి, పూజ చేసి, ధ్యానం చేసి, ఈశ్వరుని ఆరాధించి, సత్పురుషుడు మనకు అందుబాటులో ఉన్న సత్పురుషుడితో కనుక సహవాసం చేస్తే 4 రోజులు వెనుక ముందు, 4 జన్మల వెనుక ముందు మనసులోని రోగాలు తగ్గుతాయి. ఇది మీరు అందరూ ఇంటి కూడా ఏదో సమస్య మీద ఇక్కడ కూర్చున్నారు అందరూ కూడా, ఇక్కడేంటి బయటేంటి సమాజంలో, మానవ సమాజంలో అనేక బాధలు ఉన్నాయి. 180 సమస్యలు మనమే కల్పించుకుంటున్నాం. మనమే కల్పించుకోవటం, మనమే ఏడవటం. ఇతర వాళ్ళు వచ్చే సమస్యలు, ప్రకృతి వాళ్ళు వచ్చే సమస్యలు చాలా తక్కువ ఉంటాయి. అవి మనకు కొంచెం వివేకం ఉంటే, వైరాగ్యం ఉంటే మనం అవి పరిష్కారం చేసుకోవచ్చు. రమణ మహర్షి గారు మీకు మీ సొంత సమస్యల వల్ల దుఃఖం వచ్చినా, బయట సమస్యల వల్ల, సమాజం వల్ల కానీ, లేకపోతే ఇంట్లో సభ్యుల వల్ల కానీ, ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ, ఏ సమస్యల వల్ల నీకు దుఃఖం వచ్చినప్పటికీ దుఃఖకారణ మనస్సులోనే ఉంది. అది ఎలా ఉంది? అహంభావన రూపంలో ఉంది, అహం మృత్యు రూపంలో ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు 4 పళ్ళు ఉన్నాయంటే నీకు పండు అయితే ఎలా ఇచ్చేస్తున్నాయి, కానీ అహంభావనను తీరిగ్గా ఇవ్వగలను, ఇవ్వలేను. ఇంచేతో నీ పండు ఇవ్వగలుగుతున్నాను, కానీ అహంభావాన్ని ఇవ్వలేకపోతుంది. దానికి కారణం ఏంటి? పండు నేను కాదని నా సంగతి నాకు తెలుస్తానని చెప్పి నీకు తేలిగ్గా ఇవ్వగలుగుతున్నాను. అహంభావం నేనే అనుకోవటంలో దాన్ని మీకు ఇవ్వలేకపోతున్నాను. ఇది కారణం. నేనే అనుకుని వస్తే మీకు ఇవ్వటానికి నాకు మనసు ఒప్పదు. నేనే అనుకుంటున్నాను కానీ 1 రూపాయి మీకు ఇవ్వగలను, నేను అహంభావం మీకు ఇవ్వడానికి. ఇంకా 1 రూపాయి నేను కాదనుకుంటున్నాను కాబట్టి మీకు ఇవ్వగలను. అహంభావం నేనే అనుకుంటున్నాను కాబట్టి ఏదైతే నేను అనుకుంటున్నానో అది మీకు నేను ఇవ్వలేను. ఇంకా అనేక జన్మల నుంచి, అనేక యుగాల నుంచి అహంభావం నేనే దాంతో తాదాత్మ్యం పొందాను. అది నేను కాకపోయినప్పటికీ నేను తాదాత్మ్యం పొందే ఉన్నాను. మన హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు. అలా అహంభావం లేనే లేదు. ఆ ఈశ్వరుని మనం తెలియకపోవటం అహంభావం ఉన్నట్టు అనిపిస్తాం. అంటే ఇలా ఈశ్వరుని ఇప్పుడు ఉన్నది ఈశ్వరుడు ఒకటే, అహంభావన లేదు అనేటువంటి గాఢమైన ఒక దీర్ఘమైనటువంటి ఒక బలమైనటువంటి నిశ్చయం, ఒక విశ్వాసం అవసరం. గాఢలోని ఎగ్జిస్ట్ ఈశ్వర, ఎలోని ఎగ్జిస్ట్ ఉన్నది ఈశ్వరుడే, ఉన్నది సర్వేశ్వరుడే, ఉన్నది పరమేశ్వరుడే. అహంభావన లేనే లేదు. అది తెలియకపోవటం ఇది ఉందని మనం అనుకుంటున్నాం అటువంటి ఒక నిశ్చయం, మనకు బలమైనటువంటి నిశ్చయం కావాలి. ఈ ఆధ్యాత్మిక మార్గంలో వచ్చే ప్రమాదం ఏంటంటే ఈ భక్తి పేరు మీద చాలా మంది పని విడిచి పెట్టేస్తారు. భక్తి పేరుకి ఇప్పుడు పని విడిచి పెట్టకూడదు. దాని ద్వారా మనం ట్రైనింగ్ పొందాలి. మన స్వరూపం సుఖమైనప్పటికీ, మన స్వరూపంలో శాంతి ఉన్నప్పటికీ, మన స్వరూపంలో నిర్వాణ స్థితి ఉన్నప్పటికీ, నిర్వాణ స్థితి పొందకుండా మనకు అడ్డుకొచ్చింది దేహాభిమానం. అంటే నీ సాధన చేసిన, శాస్త్రాన్ని అధ్యయనం చేసిన, తీర్థయాత్రలు చేసిన, పెద్దల్ని సేవించిన, నిష్కామకర్మ చేసిన, నిష్కామ భక్తి చెల్లించిన, ఇవన్నీ ఎందుకంటే అన్నిటికీ దీని యొక్క ప్రయోజనం ఏంటి, దేహాభిమానం నశించడం కోసం. దేహబుద్ధి నశించిన మరుక్షణంగా ఆత్మబుద్ధి కలుగుతుంది. అది ఆత్మే సత్యం, ఆత్మే నిత్యం. అంచేత దానికి చావు లేదు. ఆ చావులేని స్థితిని పొందాలంటే దేహాభిమానం నశించవలసిందే. అది నశించడం చేయటం కోసమే మనం చేసే సాధనలు, ప్రయత్నాలు, ఆరాధనలు. ఇక్కడ రమణ మహర్షి గారిని ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఏమిటంటే, ఉద్యోగానికి రాజీనామా చేయాలంటే నాకు, నేను ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాను, దానికి రాజీనామా చేయాలండి, రాజీనామా చేసి మీ సన్నిధిలో మీ సమక్షంలో ఉండిపోవాలని నా కోరికగా ఉందని ఎవరో ఉద్యోగం చేసుకున్నా పెద్ద మనిషి అడిగారు. దానికి మహర్షి గారు చెప్పిన సమాధానం ఏంటంటే, భగవాన్ ఎప్పుడు నీతోనే నీలో ఉన్నాడు, భగవాన్ ఎప్పుడు బయట ఉన్నాడు అనుకుంటున్నావు. ఎప్పుడు నీతో ఉన్నాడు, నీ కూడా ఉన్నాడు, నీ లోపల ఉన్నాడు, నీ బయట ఉన్నాడు భగవాన్. ఎక్కడో ఆ ఉద్యోగస్తుల చూడు భగవాన్ ఏం చూస్తున్నారంటే, నువ్వు ఎక్కడో ఉన్నావు అనుకుంటున్నావు, భగవాన్ ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నావు. నువ్వు ఎక్కడో ఉన్నాడు, భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అనుకోవాలి కాబట్టి ప్రయాణం చేయాలి, ప్రయాణం చేయాలని అనుకుంటున్నావు. నువ్వు ఎక్కడున్నావు, దేవుడు కూడా అక్కడ ఉన్నాడని తెలిసి ప్రయాణంలో బాగా ఉండబోతున్నావు. భగవాన్ సమక్షంలో ఉండాలని నువ్వు అంటున్నావు, భగవాన్ ఎక్కడున్నాడు, నీ లోపల ఉన్నాడు, నీతో పాటు ఉన్నాడు, నీ బయట ఉన్నాడు, నీ లోపల ఉన్నాడు, నీ పైన ఉన్నాడు, నీ కింద ఉన్నాడు, నీ తోటి పాటు ఉన్నాడు. ఎప్పుడు నీ విడిచిపెట్టి భగవాన్ లేడు. భగవాన్ అంటే ఆత్మ, భగవాన్ అంటే చైతన్యం. ఆ చైతన్యానికి వేరుగా, ఆ శాంతికి వేరుగా నువ్వు లేవు. అయితే ఏదైతే నువ్వు కాదో అది నువ్వు అనుకుంటున్నావు, ఏదైతే నువ్వు అవునో అది నువ్వు చేసుకునే వరకు, కానీ దాన్ని నువ్వు అనుకోవటం కోటి జనులైతే నువ్వు మానవు. మనకి లోపలన్న ఆత్మ, లోపలన్న చైతన్యం, లోపలన్న మరణం లేని వస్తువు మనకు అనుభవంలోకి వచ్చాక, ఈ వస్తే జన్మ జన్మల నుంచి మనకు కూడా వచ్చి మన సంస్కరించి ఆ వస్తువుని తెలుసుకోవడానికి సహకరిస్తున్న సంగతి మనకు తెలుస్తుంది. తెలిసాక తెలుస్తుంది. నువ్వు ఎవరోనో తెలుసుకోవడానికి దేహాభిమానం విడిచిపెట్టాలి, కానీ ఉద్యోగం మానక్కర్లేదు. నువ్వు ఎవడో నువ్వు తెలుసుకోవడానికి నువ్వు చేసే పని విడిచిపెట్టక్కర్లేదు. పని విడిచిపెట్టేసినంత మాత్రం చేత నువ్వు ఎవడో నీకు తెలియబడదు. నువ్వెవడో తెలుసుకోవటం మోక్షం, నీ ఇంటికి నువ్వు వెళ్ళటం మోక్షం, నీ స్వరూపంలో స్థిరంగా ఉండటం మోక్షం. దానికి ఒక వ్రతం అవసరం. ఆ వ్రతం అంటే ఇది సత్యమైన వ్రతం కాదు. దుర్గుణాల్లోకి, దురలవాట్లోకి, దురభ్యాసాల్లోకి వెళ్ళమని నిశ్చయమైన వ్రతం నీకు ఉండాలి. వ్రతం అంటే ఇక్కడ సత్యాన వ్రతం కాదు. మంచిదే మీరు సత్యాన వ్రతం చేసుకుంటే చేసుకోండి. ఇక్కడ ఈ వ్రతం ఏంటంటే, నువ్వు ఎవడో నువ్వు తెలుసుకోవడానికి ఒక వ్రతం ఉండాలి. ఇక్కడ సత్యాన వ్రతం కాదు అని చెప్పింది. దురభ్యాసాల్లోకి, దుర్గుణాల్లోకి, దురలవాట్లలోకి జారిపోకుండా చూసుకున్నావు, అదే వ్రతం. ఆ మంచి వ్రతాన్ని అవలంబిస్తే అవి నీకు సహకారంగా ఉంటాయి. కళ మానేసి, ఉద్యోగం మానేసి సామర్థనంగా ఉండటం వల్ల ఎవడో నీకు తెలియదు. అయ్యా అలా తెలియదు. అలా తెలిస్తే అందరి ఉద్యోగాలు మానేయచ్చు, అందరి చేతిలో పని మానేయచ్చు. పని చేయటం కష్టం కానీ పని విడిచిపెట్టేయటం తెలియదు కదండి. అంటే అందరూ ఉద్యోగాలు చేసిన వాళ్ళు అందరూ ఉద్యోగాలు మానేస్తే వాళ్ళకి జ్ఞానం రాదు, సామర్థ్యం వస్తుంది. సామర్థ్యం వస్తుంది, బాలసత్వం వస్తుంది. అంచేత భగవాన్ చెప్పే అద్భుతమైన విషయం భగవాన్ వాడు చెప్పారు, నువ్వు చేసే ఉద్యోగం మానక్కర్లేదు. అయితే ఇక బంధం ఎక్కడొస్తుందంటే, నేను చేస్తున్నాననే భావన వస్తుంది. ఇంటికాడ కూడా మీ కుటుంబ సభ్యులందరూ మిమ్మల్ని బంధిస్తున్నారని అలా బాధపడవద్దు. మీరు వాళ్ళు మిమ్మల్ని ఏమి చేయరు, వాళ్ళు మిమ్మల్ని ఏమి చేయరు. ఇప్పుడు రైల్వే స్టేషన్ మాస్టరు ఆ రైల్వే స్టేషన్లో ఎలా పనిచేస్తాడో నువ్వు ఇంటికాడ కూడా నువ్వు చేసి పని అలాగే చెయ్యి. ఇప్పుడు రైల్వే స్టేషన్ మాస్టరు రైల్వే స్టేషన్కి వెళ్తాడు, ఓ రోజున కొంత కలెక్షన్ ఎక్కువ ఉంటుంది సంతోషించడు, ఓ రోజున కలెక్షన్ తక్కువ ఉంటుంది దుఃఖపడ్డు, ఆ డబ్బు అక్కడ పెట్టేసి స్టేట్ బ్యాంక్లోనే బ్యాంక్లో రైల్వే ఆ రోజున ఎంతైతే డబ్బు వచ్చిందో స్టేషన్ కలెక్షన్లో ప్యాసింజర్స్ వల్ల ఆ డబ్బు బ్యాంకులో పెట్టేసి ఇంటికి పోతాడు. ఎక్కువ వస్తే సంతోషం ఉండదు, తక్కువ వస్తే దుఃఖం ఉండదు. అలాగే ఇంటికాడు కనుక పని చేయడం నేర్చుకుంటే శుభ్రంగా సింహాసనం మీద కూర్చున్నట్టు ఉంటుంది కదా. ఈ విషయం అర్థం చేసుకుని ఆచరించుకుంటారు. అయితే మనం చేసి తప్పు ఎక్కడ ఉందంటే, ఆధ్యాత్మిక మీరనుకుంటున్నాం, భౌతిక మీరనుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏదైనా ఆఫీసులో మనకు ఉద్యోగం ఉందనుకోండి, ఆఫీసులో ఒకలాగా ఉంటాం, ఇంటికాడ ఒకలాగా ఉంటాం. ఆఫీసులో నష్టం వస్తే బాధపడదు, ఇంటి దగ్గర ఏదైనా నష్టం వస్తే బాధపడదు. ఎందుకంటే ఇక్కడ నాది నేను అనే భావన. నువ్వు అక్కడ పని చేస్తున్నావు, ఇక్కడ పని చేస్తున్నావు కదా, అక్కడ నేను లేకుండా పని చేస్తున్నా, నేను పెట్టుకుని పని చేస్తున్నావు. ఆ నేను ఆఫీసులో నేను లేకుండా నాది లేకుండా ఎలా పని చేస్తున్నావు, అలాగే నువ్వు ఇంటికాడ కూడా నేను లేకుండా నాది లేకుండా పనిచేస్తే నీ మనసు శుద్ధమవుతుంది, నీకు జ్ఞానం కలుగుతుంది. పని వల్ల నీకు జ్ఞానానికి అడ్డు కాదు. ఆ భావన మార్చుకో, ఆ తలంపు మార్చుకో, నేను నాదనే తలంపు మార్చుకో. నువ్వు ఆఫీసులో ఎలా పని చేస్తున్నావు, ఇంటికాడ కూడా ఎలా పని చేస్తే నీకు మోక్షం వస్తుంది, నీ జీవయాత్ర సుఖంగా వెళ్ళిపోతుంది, బానిసత్వం అక్కర్లేదు, ఇతరుల మీద ఆధారపడడం అక్కర్లేదు, నువ్వు స్వతంత్రుడు అవుతావుగా, పెద్దవాడు అయిపోతావు అని చెబుతున్నారు స్వాములు వారు. ఇక్కడ నువ్వు ఆఫీసులో కట్టలేని కర్మలు చేస్తున్నావు, ఇంటికాడ కట్టతో కూడిన కర్మం చేస్తున్నావు. అంటే ఇక్కడ బంధింపబడుతున్నావు, అక్కడ బంధింపబడటం లేదు. అక్కడ లాభ నష్టాలు నీ మనసును ముట్టుకోవటాలు, ఇక్కడ లాభ నష్టాలు నీ మనసును ముట్టుకుంటున్నాయి. అయితే నువ్వు కర్తలేని ఇంటికాడు కూడా ఆఫీసులో ఎలాగైతే నువ్వు కర్తలేని కర్మను చేస్తున్నావు, ఇంటికాడు కూడా కర్తలేని కర్మను చేయటం నేర్చుకుంటే పని జీవయాత్ర సుఖం వెళ్ళిపోతుంది, ఇతరులు మీరు ఆధారపడక్కర్లేదు, బానిసత్వం రాదు, నీకు శరీరయాత్ర సుఖం వెళ్ళిపోతుంది, దేహ అనంతరం శరీరం శవం అయిపోయిన తర్వాత మోక్షం కూడా వస్తుంది. అయితే ఏమి లేని శరణాగతి భావంతో పనిచేయండి. బ్రహ్మ మహర్షి గారు ఏమని చెప్పారంటే పూర్ణ శరణాగతి జ్ఞానం, పూర్ణ భక్తి జ్ఞానం, భక్తి ముగితే జ్ఞానం అవుతుంది. శరణాగతి అంటే ఏంటి, నువ్వే ఉన్నావు నేను లేను, అది శరణాగతి. అంటే నువ్వు శరణాగతి చెందు చూడు, భగవంతుని ఈ విషయాలు ఎలా చూస్తాడో నీకు తెలుస్తుందన్నారు. అంటే ఈశ్వరుడు ఉన్నాడా లేదా నువ్వు అనుమానించుకుని ఈశ్వరుడు ఒకడున్నాడు, వాడికి శరణాగతి చెయ్యి, తర్వాత ఆడు నీ విషయాలు ఎలా చూస్తాడో, నీ జీవితాన్ని ఎలా గైడ్ చేస్తాడో, నీ జీవితాన్ని ఎలా నడుపుతాడో నీకే తెలుస్తుందో అనుభవాన్ని. రమణ మహర్షి గారు ఇల్లు పెట్టేశారనే మనం ఇల్లు పెట్టేస్తే జ్ఞానం రాదు కదా, అజ్ఞానం పెరుగుతుంది. ఇల్లు పెడితే జ్ఞానం వచ్చేస్తే అందరూ ఇల్లు విడిచిపెట్టేసి జ్ఞానం వచ్చేస్తే ఇంకేమి. ఆయన జయ ప్రారంభంలో ఇల్లు విడిచిపెట్టడం, ఇల్లు విడిచిపెట్టేవాడు. అంటే ఇది కాదు, నువ్వు సన్యాసివా, లేకపోతే గృహస్థులవా, నువ్వు ఇంట్లో ఉన్నావా, లేకపోతే బయట ఉన్నావా, లేకపోతే బ్రహ్మచారివా, అది కాదు ముఖ్యం. నువ్వు ఏదైతే మోక్షాన్ని పొందడం కోసం ఏదైతే మూలకలం, ఏ మూలకలంపైతే నేను నాదనే భావాలు ఏ భావాలు అయితే అడ్డొస్తున్నాయో ఆ భావాల్లోంచి, ఆ తలంపుల్లోంచి, ఆ విద్యానీయుల్లోంచి విడుదల పొందటం వల్ల మోక్షం వస్తుంది. కానీ నువ్వు బ్రహ్మచారిగా ఉన్నంత మాత్రం చేత నీకు మోక్షం రాదు, నువ్వు గృహస్థుగా ఉన్నంత మాత్రం చేత మోక్షం రాదు, నువ్వు సన్యాసం పుచ్చుకున్నంత మాత్రం చేత మోక్షం రాదు, ఇండియన్స్ బిడ్డ ఎక్కడికి పారిపోవటం వల్ల మోక్షం రాదు, ఇలా భాష ప్రక్రియ వల్ల నీకు మోక్షం రాదు. దేనిలోంచి విడుదల పొందాడో, ఈ అజ్ఞానంలోంచి, అవిద్యలోంచి విడుదల పొందాలో, అందులోంచి విడుదల పొందితే నువ్వు గృహస్థులైనా సన్యాసులైనా బ్రహ్మచారి అయినా ఇంట్లో ఉన్నా ఇంటికి బయట ఉన్నా నీకు మోక్షం వస్తున్నాయా. ఇందులోంచి విడుదల పొందాలి, అందులోంచి విడుదల పొందాలి. దేని నుంచి నువ్వు సెపరేట్ అవ్వాలి, దేని నుంచి వేడిపడాలి, అది నిర్ధారణ చేసుకో. ఇల్లు విడిచిపెట్టి పారిపోవటం వల్ల జ్ఞానం రాదు, ఉపాసన చెయ్యాలి. అవతార పురుషుల్లో మనకు ముఖ్యమైనటువంటి కృష్ణుడు కానీ, రాముడు కానీ, శంకరుడు కానీ, ఎవరు ఒక అవతార పురుషుని కనుక ఉపాసన చేస్తుంటే వాళ్ళు నిరంతరము వాళ్ళ నామాన్ని స్మరించుకుంటూ, వాళ్ళ రూపాన్ని ధ్యానం చేసుకుంటూ, వాళ్ళు చెప్పిన మాటలను శ్రవణం చేసుకుంటుంటే విషయాలు ఎదుర్కొంటున్నప్పటికీ ఆ విషయాలు ఇంద్రియాలను ఆకర్షించు, మనసుకు సంబంధించిన వికారాలు ఎదుర్కొంటున్నప్పటికీ మనసుకి వికారం కలగదుగా. ఈ ఉపాసన వల్ల నీకు మోక్షం వస్తుంది. పరమేశ్వరుని చింతించకుండా పరమేశ్వరుడు తెలియబడ్డాడు. అదిగో నువ్వు నేను గృహస్థుని గృహస్థులు అనుకుంటే మనకి ప్రయోజనం ఏంటి, నేను సన్యాసిని సన్యాసిని ఏదైతే అవునా, నువ్వు బ్రహ్మచారి అయినప్పటికీ, గృహస్థుడు అయినప్పటికీ, సన్యాసి అయినప్పటికీ నువ్వు ఏదైతే అవునో దాని నిరంతరం చింతించడమో అది అవుతావు. గృహస్థాశ్రమంలో ఉండి అనేక మంది తరించిన వాళ్ళు ఉన్నారు, కన్యాశాస్త్రంలో తరించిన వాళ్ళు ఉన్నారు, బ్రహ్మ అన్ని ఆశ్రమాల్లోనే తరించిన వాళ్ళు ఉన్నారు. కానీ నువ్వు పోగొట్టుకోవాల్సింది పోగొట్టుకోవాలి. నువ్వు పోగొట్టుకోవాల్సింది పోగొట్టుకుంటే నువ్వు ఏదిగా ఉన్నావు అది నీకు తెలియబడతాయి. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మీకేమైనా బలహీనతలు ఉంటే, మీకేమైనా లోపాలు ఉంటే, మీకేమైనా దోషాలు ఉంటే, ఒక లోపల ఉన్నాయి మీకు తెలియకుండా, మీ మనసుకు తెలియకుండా, మీ మెదడుకు తెలియకుండా, మీ అవగాహన నాకు రాకుండా అయితే ఆ దోషం బయటికి వెళ్ళదు. మీలోని దోషాలు మీకు తెలియకపోయినా గురువుకి తెలుస్తూ ఉంటాయి. అది గురువు ఏం చేస్తాయంటే ఆ దోషాన్ని కనిపించకపోయినా మీ హృదయాన్ని కిలికి ఆ దోషాన్ని మీ మెదడుకు చూపిస్తాడు. మెదడు చూపించి ఈ దోషం వల్ల ఈ నష్టం ఉందని మీకు తెలియపరుస్తాడు. తెలియపరిచిన తర్వాత అతను మీకు సహకరించి ఆ దోషం గురించి మీరు విడుదల చేస్తాడు వాడు గురువు. మీకు నీ కుటుంబంతో ఎవరితోటి మాట్లాడిన కుటుంబంలోనే మాట్లాడటం మానేసినంత మాత్రం కాదు మీకు జ్ఞానం వచ్చేది. మీ ఇంట్లో సభ్యులతో మీరు మాట్లాడటం మానేసినంత చేత నీకు జ్ఞానం వచ్చేది. కుటుంబ సభ్యులతో కూడా తగు మాత్రంలో ఉండాలకైనా అతి పనికి రాదు. అతి వల్ల బంధం వస్తుంది, బంధం వల్ల మనకు దుఃఖం వస్తుంది. కోటరకం చేయని ప్రతి కోళ్ళు బుద్ధిమంతురాలు అనుకుంటాం. కోటరకం చేస్తే అప్పుడు తెలుస్తుంది ఆ కోళ్ళు ఎంత బుద్ధిమంతురాలు. ఈ కోళ్ళు లేనప్పటికీ అత్తగారు చచ్చిపోయింది అనుకోండి, ఇంకా బుద్ధిమంతురాలే. ఆ అత్తగారు కూడా ఏమైనా పదివేలు కోటరకం చేస్తే అప్పుడు తెలుస్తుంది అమ్మాయికి ఎంత వినయం ఉందో ఎంత బుద్ధిమంతురాలు. అసలు మొదటిసారి వెళ్ళినప్పుడే మనం ఏర్పాటు బట్టలు కూడా ఏర్పాటు కొండలు తింటే వెళ్తాం, ఇంకా కోటరకం ఏంటి. అయితే పని చేసినప్పుడు తెలుస్తుంది, పని చేయకపోతే నీకు తెలియదు. భూమి కూడా ట్రైనింగ్ గ్రౌండ్, భూమి కూడా ట్రైనింగ్ గ్రౌండ్. మన బలహీనత 10 మందిలో ఉండి మనం పని చేసినప్పుడు కొన్ని బలహీనతలు మనకు తెలుస్తూ ఉంటాయి. అంటే ఏకాంతవాసం అవసరమే, సహవాసం కూడా అవసరమే. మన పని కూడా 10 మందిలో ఉండి పని చేసినప్పుడు మన బలహీనతలు మనకు తెలుస్తూ ఉంటాయి. మీరు నన్ను ఏదైనా విమర్శించారనుకోండి మాట వరుసకి, ఆ విమర్శను ఎంతవరకు తట్టుకోగలుగుతున్నాను, నాకు ఎంతవరకు సహనం ఉంది, ఎంతవరకు ఓర్పు ఉందని మీరు విమర్శించినప్పుడు నాకు తెలుస్తుంది. కానీ మీరు విమర్శ లేనప్పుడు నాకు తెలియదు. తర్వాత ఈ సాకారం ఉందని చెప్పి సమాజంలో పీసీలు ఉంటాయి. అల్లా గొప్పవాడు, చతుర్హువా గొప్పవాడు, రాముడు గొప్పవాడు, కృష్ణుడు గొప్పవాడు, శంకరు. అసలు తత్వానికి ఆకారం లేదు, తత్వానికి ఒక ఆకారం లేదు, ఆకారం లేనిపై ఒక పేరు కూడా దానికి ఉండదు. అంచేత దేవుని ఒక ఆకారానికే పరిమితం చేసినప్పుడు, కేవలం ఒక రూపానికే పరిమితం చేసినప్పుడు, ఒక నామానికే పరిమితం చేసినప్పుడు సమాజంలో ఇంకో 40 సంవత్సరాల తర్వాత కూడా ఈ పేచీని ఎవరో పరిష్కారం చేయలేడు, పేచీలు ఉంటాయి. అంటే తత్వాన్ని ఒక రూపానికి నువ్వు పరిమితం చేస్తావు. ఆ యేసుక్రీస్తు భక్తులు అందరూ యేసుక్రీస్తు ఒకటే నమ్మకండి లేకపోతే మీకు మోక్షం లేదని చెప్తారనుకున్నారు. ఆ తత్వాన్ని దీనికిని దివ్యత్వాన్ని ఒక రూపానికి ఒక నామానికి పరిమితం చేస్తారనుకోండి, మహమ్మదీయులందరూ అల్లాకే పరిమితం చేస్తారనుకోండి, మన హైందువులందరూ యేసుడికి పరిమితం చేస్తారనుకోండి, అంటే ఉన్న తత్వాన్ని ఉన్న వస్తువుని ఆ బ్రహ్మమును అంతటా వ్యాపించినటువంటి ఆ బ్రహ్మమును కేవలం ఒక రూపానికే పరిమితం చేస్తున్నంత కాలం మీకు ఈ పేచీలు తప్పు, ఈ దర్శనం తప్పు, సమాజంలో ఈ అశాంతి తప్పు. రాజకీయాల పేరు మీద ఎంత అశాంతి ఉందో మతాల పేరు మీద కూడా అంత అశాంతి ఉంది. ఇద్దరుంటే ఒకటి ఎక్కువ వాడు తక్కువ, ఉన్నది ఒకటే ఎక్కువ అని తక్కువ. అంచేది నువ్వు ఉద్యోగాన్ని విడిచిపెట్టద్దు, మమకారాన్ని విడిచిపెట్టు. ఇంటినీ ఉద్యోగస్తుల దగ్గరికి వస్తున్నాను తిరిగి తిరిగి. నువ్వు ఉద్యోగాన్ని విడిచిపెట్టకయ్యా భగవాన్ ఏం చెప్తున్నావు, నువ్వు ఉద్యోగం చేసి ఉద్యోగాన్ని వృత్తిని విడిచిపెట్టద్దు, అహంవృత్తిని విడిచిపెట్టు. నువ్వు వృత్తిని విడిచిపెట్టద్దు, అహంవృత్తిని విడిచిపెట్టు, ఉద్యోగం విడిచిపెట్టద్దు, మమకారాన్ని విడిచిపెట్టు. వెంటనే ఏదో చేయజేస్తున్నానో ఇవ్వండి, ఆ తలంపుని విడిచిపెట్టు. నీ కుటుంబ సభ్యులు ఉన్నారనుకో, వాళ్ళు నీ వాళ్ళు అనుకోకు, దేవుడు వాళ్ళు అనుకో. అలాగని వాళ్ళకి అన్నం పెట్టు, బట్టకం ఎంత ముద్దుగా చేస్తున్నాడు, ఎంత స్వీట్గా ఉందో, ఎంత సాఫ్ట్గా ఉందో చూడు. వండర్ఫుల్ టీచింగ్, బ్యూటిఫుల్ టీచింగ్. అయితే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళు నా వాళ్ళు నా భార్యని పోషిస్తున్నాను, నా అమ్మను పోషిస్తున్నాను, నా అత్తగారిని పోషిస్తున్నాను, ఇలా ఇలా ఇంటిపై ఈ పెంచుకోవాలి. వాళ్ళందరూ నీ వాళ్ళు కాదు, దేవుడు వాళ్ళే. నేను పోషించమని వాళ్ళు నీకు దేవుడు కేటాయించాడు కాబట్టి నీ మనుషులు అనుకోకు, దేవుడి మనుషులు అనుకుని వాళ్ళు నువ్వు కృషి చేయ్యా. అప్పుడు నీకు అప్పుడు ఉద్యోగం మనకు ఇది మనకు ఇలా అనుకోవటం మానేస్తే నీకు దరిద్రం ఎదురుతుంది అంటున్నారు. గేయం గీత నామ సహస్రం, శ్రీపతి రూపాన్ని ధ్యానం చేసుకో, నీ కలిగి ఉంటే ఇతరులకు పెట్టుకో, సరిపోతుంది. నీ క్షేమం గురించి నేను ఎలా ఆలోచించుకుంటున్నావో తోటి మానవ క్షేమం గురించి, మానవ సమాజం గురించి కూడా ఆలోచించుకో. నీకు చైతన్య స్థాయి పెరుగుతుంది, నీకు జ్ఞానం కలుగుతుంది, తరిస్తావు. కొంతమందికి భార్య రోజు జరుగుతూ ఉంటుంది అనుకున్న సన్యాసం గుర్తించుకుంటే బాగుంటే బాబు అనుకోండి. అలా సన్యాసం పూర్వం ఎవరైనా పెద్దలు సన్యాసం పుచ్చుకున్నారు కొంతమంది, అందుకే వాళ్ళు సన్యాసం పుచ్చుకుంటే భగవాన్ అంటున్న నిజమైన సన్యాసి దాని దుస్తుల్ని తెల్ల బట్టలు విడిచిపెట్టి కాషాయం బట్టలు వేసుకున్నా సంసారాన్ని ఒకవేళ చెల్లించినా వాళ్ళు ఎందుకంటే ఆ సంసారం మీద ఇంట్లో ఉన్న మనుషుల మీద ద్వేషం వచ్చి కోపం వచ్చి చెల్లించలేదు వాళ్ళు. నీ గౌతమ బుద్ధుడు సన్యాసం పుచ్చుకున్నాడు. అయితే ఇంట్లో వాళ్ళ మీద భార్య మీద కోపం, ఇంట్లో వాళ్ళ మీద కోపం, అక్కడ ఉన్న పెద్దల మీద కోపం, అది దానికోసం కాదు అయ్యా. అతని ప్రేమ, అతని జ్ఞానం, అతని శక్తి విస్తృతపడతాయి కోపం వల్ల కాదు, అది కోపం వల్ల కాదు. అలాగే నీకు ఏదో ఉద్యోగం చేయడం భారంగా ఉండి ఇంట్లో మీద కోపంగా ఉండి అలా సన్యాసం పిచ్చుకోలేదు. పూర్వం పెద్దలు అలా సన్యాసం పిచ్చుకుంటే వాళ్ళ ప్రేమ ఇంత విశాలం చేయటం కోసం, వాళ్ళ జ్ఞానాన్ని పంచిపెట్టడం కోసం, ఏదైతే వాళ్ళు పొందారో అది ఇతరులకు ఇవ్వటం కోసం, తనంతరం వాళ్ళకి ఇతరులు చేయటం కోసం వాళ్ళు సన్యాసం పిచ్చుకున్నారు. కానీ ఏదో ఎవరి మీద కోపం వల్ల, ద్వేషం వల్ల, కాపణ్యం వల్ల అది పిచ్చుకోలేదు సన్యాసం. వాళ్ళ ప్రేమను ఇంకా విశాలం చేయటానికి ఏమి లేదు. సన్యాసులు కూడా పనిచేస్తున్నారు కదా, చాలా కష్టపడి పనిచేస్తున్నారు. అయితే మనం పనిచేస్తున్నాం, వాళ్ళు పనిచేస్తున్నారు. తేడా ఏంటంటే మన పరిధి తక్కువ, వాళ్ళ పరిధి పెద్దది. తర్వాత వాళ్ళు కర్మఫలాన్ని త్యాగం చేస్తున్నారు, మన కర్మఫలాన్ని త్యాగం చేస్తున్నారు. మనం ఏదైనా సరే సౌహృదంతో పని ప్రారంభిస్తే, మన గోదావరి నదిని చూడండి, గోదావరి నది మీరు నాసిక్కలు చూస్తే చిన్న బోధికలు ఉంటుంది. మేకలు గుర్రులు కూడా దాటి వెళ్ళిపోతాయి. కానీ నాసిక్కలు కొండ మీద చూస్తే, అది రాజమండ్రిలో చూస్తే పెద్ద ఉద్యోగంగా ఉంటుంది. కాదు అది నాసిక్కలో కనుక చూస్తే అది మేకలు గుర్రులు కూడా దాటి వెళ్ళిపోతాయి నదిని. అది రాజమండ్రిలో చూస్తే అంతో విశాలంగా ఉంటుంది. అలాగే మనం సహృదయంతో మనం కనుక పని ప్రారంభిస్తే అది పెద్ద ప్రవాహం కింద, పెద్ద ఫ్లో కింద విశాలం అయిపోతాం. కానీ ఇప్పుడు హృదయం అది చేసే పద్ధతి, అది చేసే టైంలో మనం సహృదయంతో సద్బుద్ధితో ఆ పని ప్రారంభిస్తే ఆ పని వెళ్ళి నది వెళ్ళి కొద్దీ ఎలా విశాలం అవుతుందో మనం చేసే పని కూడా అలా విశాలం. అంటే భగవద్గీతలో కూడా పని చేయమని చెప్పాడు. పని ఎలా చేయమని చెప్పాడు? ఎలా పని చేస్తే నీకు మోక్షం వస్తుందో అలా పని చేయి. పని చెయ్యి, ఎలా చేస్తే నీకు మోక్షం వస్తుందో అలా చేయటం నేర్చుకోండి. ఎలా జీవిస్తే నీకు మోక్షం వస్తుందో అలా జీవించడం నేర్చుకో. పోరే ఎవరైనా పెద్దలు సన్యాసం పిచ్చుకుంటే అది చిత్రించి పండుగపై రాళ్ళనట్టే సన్యాసం పిచ్చుకున్నారు. కానీ బలవంతాన్ని పిచ్చుకోలేదు. ఇప్పుడు కాయ పచ్చిగా ఉందనుకోండి, బలవంతాన్ని కోసే అనుకోండి, చెట్టు ఏడుస్తుంది. అలాగే నీకు పక్వం రాకుండా ఇల్లుడికి పెట్టి వెళ్ళిపోయినది ఏడిపోయింది నీకు కానీ ఇంకా సంతోషం ఉండదు. నీకు పక్వం వచ్చిన తర్వాత నువ్వు కాదు నేను సన్యాసం పిచ్చుకునేది నీకేం బాధించదు. నువ్వు పక్వానికి రాకుండా ఇల్లుడికి పెట్టి వెళ్ళిపోతే నీకు వెళ్ళిపోయింది నిలుతుంది. చెప్పడానికి ఎవరి మీద కోపం వచ్చి సన్యాసం పిచ్చుకుంటే అని చెప్పి నిలుతుంది. కోపం కూడా ఒక రోగం, కోపం కూడా ఒక రోగం. అది మానసిక రోగం, శారీరక రోగం ఉండాలి. అది ఏమిటది? మానసిక రోగం. ఆ రోగం వాళ్ళు ఎన్నో దోషాలు చేస్తాయి. అంటే నువ్వు బ్రహ్మభావంలో ఉండు. నువ్వు ఎడబట్టలు వేసుకున్నా నేను సన్యాసిని, సన్యాసిని అనుకో. ఒకప్పుడు బ్రహ్మమే నువ్వు. గృహస్థాశ్రమంలో ఉన్నా నువ్వు బ్రహ్మమే, బ్రహ్మచారిగా ఉన్నా నువ్వు బ్రహ్మమే. ఎవరి కాషాయం గుడ్లు వేసుకున్నా నువ్వు బ్రహ్మమే, తెల్లబట్టలు వేసుకున్నా నువ్వు బ్రహ్మమే. అయితే నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు నేను గృహస్థని, గృహస్థం అనుకోకు. సన్యాసిని అని, సన్యాసం తీసుకున్నప్పుడు నేను సన్యాసిని, సన్యాసిని అనుకో. నువ్వు బ్రహ్మమే. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు బాల్యంలో ఉన్నా, యవ్వనంలో ఉన్నా, కౌమారంలో ఉన్నా, నువ్వు బ్రహ్మవే. ఆ బ్రహ్మభావాన్ని విడిచిపెట్టకో, అఖండ భావాన్ని విడిచిపెట్టకో. బ్రహ్మభావాన్ని, ఆ ప్రేమభావాన్ని విడిచిపెట్టకో, ఆ జ్ఞానభావాన్ని విడిచిపెట్టకో. కానీ నువ్వు బట్టలకే పరిమితం అయిపోవద్దు, నీ ఉపాధికే పరిమితం అవ్వద్దు. ఏమక్కర్లేదండి, అన్ని ఉపాధులు మనం అనుకుంటే మనకి దాని ఇచ్చాము పుచ్చుకున్నాము బాధపడదు. ఈ ఉపాధి అన్నీ మనవి అనుకుంటాం అనుకోండి, ఇంక ఇచ్చామని ఉండదు, పుచ్చుకున్నామని ఉండదు. కానీ నా బుద్ధి ఉపాధికే పరిమితం అయిపోయింది అనుకోండి, ఇచ్చామని పుచ్చుకున్నామని ఇటువంటి భావనలు వస్తాయి. అన్ని ఉపాధులు నాయి అనుకున్నప్పుడు ఇంక ఇచ్చామని పుచ్చుకున్నామని ఆ తలంపు పోతుంది. అఖండ భావన ఉన్నప్పుడు, ఆ బ్రహ్మ భావన ఉన్నప్పుడు, నువ్వు సన్యాసిగా ఉన్నా, గృహస్థుడిగా ఉన్నా, ఏదైనా ఆ నేరుని తలంపుని తీసి పని నిన్ను బంధించదు, కర్మ నిన్ను బంధించదు. ఈ పని నేను చేశాను, ఈ కర్మ నా వల్ల అవుతుంది, నీ తలంపు నిన్ను బంధిస్తాను. ఇది లాజిక్. నువ్వు సన్యాసాశ్రమంలో ఉన్నా, గృహస్థాశ్రమంలో ఉన్నా, నేను పని బంధించదు, పని బంధించదు. ఈ పని నేను చేస్తున్నాను, నా వల్ల అవుతుంది అనే తలంపు నిన్ను బంధిస్తాను. మనిషిని బంధించి తలంపులే. కామం ఎలాగో వస్తుంది, తలంపు రూపంగా వస్తుంది. కోపం ఎలాగొస్తుంది, తలంపు రూపంగా వస్తుంది. అసూ ఎలాగొస్తుంది, తలంపు రూపంగా వస్తాయి. తలంపు నుంచి పెట్టిస్తే ఏమి లేదు. ఎంత వండర్ఫుల్ లాజిక్ చూడండి. ఎన్ని తలంపులు, నీ మీద నా కోపం వచ్చిందనుకోండి, ఎలాగొస్తుంది ఆ కోపం? తలంపు రూపంగా వస్తుంది. ఆ తలంపు నుంచి పెట్టిస్తే కోపం లేదు. తలంపు లేకుండా కామం రాదు, తలంపు లేకుండా కోపం రాదు, తలంపు లేకుండా అసూ రాదు, తలంపు లేకుండా లోభిత్వం రాదు. ఎన్ని తలంపులు మీద ఆధారపడున్నాయి, తలంపు నుంచి పెట్టిస్తే ఏది లేదు. అంటే తలంపే, నీకు దుఃఖం కూడా తలంపే. ఎవరైనా దుఃఖపడుతున్నామో భగవంతుడు చెప్తే అనుకోవటం, మీ దుఃఖాన్ని చేతి వేసినప్పుడు చూపించడం. ఎవరైనా నేను దుఃఖపడుతున్నామంటే భగవాన్ మీ దుఃఖాన్ని మీకు నా చేతిలో కొంచెం వేసి చూపించడం. మీరు వేయగలరు దుఃఖాన్ని? అంటే దుఃఖం కూడా నిజంగా తన తలంపు గాఢ నిద్రలో ఎవరికీ దుఃఖం లేదు. ఇంచు అక్కడ తలంపు ఉండే తలంపు వచ్చినప్పుడు నీకు దుఃఖం వస్తుంది, తలంపు వచ్చినప్పుడు నీకు సంతోషం వస్తుంది. ఎవరైనా మిమ్మల్ని పూడారు అనుకోండి, మీకు సంతోషం వచ్చింది అనుకోండి, అప్పుడు తప్పనిసరిగా ఎవరైనా విమర్శిస్తే మీకు దుఃఖం కూడా వస్తుంది. నేను ఎవరైనా మిమ్మల్ని స్వాతంత్రం చేస్తే మీకు సంతోషం వచ్చినప్పుడు, ఇంకోళ్ళు ఎవరైనా విమర్శించినప్పుడు మీకు దుఃఖం కూడా వస్తుంది. ఎవరైనా పొగిడినా పొగడపోయినా ఒక్కలాగా ఉంటానని మీరు అనుకుంటారు అనుకోండి, మీ అంతనా మీకు తెలియటం లేదనుకోండి, ఎవరు ఎల్ల ఎల్ల చేత పొగడ చేత ఒకసారి మిమ్మల్ని పొగిడిస్తాడు, ఇస్తూ ఆడి బుడ్డి దిగుతాడు, ఈయన పొగడరా చూద్దాం, మీకు సంతోషం ఇచ్చేస్తాను, నీ బ్యాలెన్స్ లేదా నీకు తెలియపరచడం కోసం. అర్థమవుతుంది, నేను ఎవరైనా నేను ఎప్పుడు ఒకలా ఉంటాను, నాకు వికారంగా ఉంటాను, నాకు వికారం లేదు, ఎవరైనా పొగిడినా నేను ఆ పొగడక ముందు ఎలా ఉన్నానో పొగడబడ్డాక అలాగుంటాను అనుకుంటాను అనుకోండి, మీరు అనుకునే మాటలు కరెక్ట్ కాదనుకోండి, మీరు నోటితో ఏదైతే చెబుతున్నారో కరెక్ట్ స్టేజ్ మీకు లేదనుకోండి, అప్పుడు ఈ సైడ్ ఎవరో ఒకరు ముడ్డిగిలుగుతాడు, ముడ్డిగిలి లేదు పొగడరా అని చూస్తాడు, పొగిడినప్పుడు మీకు ఆ వికారం వచ్చేస్తాడు. రమణ మహర్షి గారు ఒక వాక్యం చెప్పారు, అద్భుతం అది, నువ్వు సమాజాన్ని మోసం చేయిస్తావు, ప్రపంచాన్ని మోసం చేయిస్తాం, సర్వేశ్వరుడు నువ్వు మోసం చేయలేదు, పరమేశ్వరుడు నువ్వు మోసం చేయలేదు, నువ్వు ఎందుకు పని చేస్తా పని చేస్తున్నావు, వాళ్ళు నిజంగా చేస్తున్నావు, ఎందుకు పని చేస్తున్నావు, తిరిగినంత మూర్ఖుడా పరమేశ్వరుడు? పని చేతి ముఖ్యం కాదు, ఎలా చేయాలో నేర్చుకోవాలి, మనది చేసి పని ఎలా చేయాలో నేర్చుకోవాలి, అది భగవద్గీతలో చెప్తుంది. అది పని చేయితేనే కదా, చేసి పని ఎలా చేయాలో నేర్చుకోవాలి, తెలుసు చెయ్యి తెలుసుకుని చెయ్యి, ఎలా చేయాలో తెలుసు నేను చెయ్యి, అది కర్మయోగం. అయితే ఆత్మస్థితి వల్ల పరిణామం వల్ల కూడా దేహాభిమానం పెరుగుతుంది. సరస్వామికి మానవుల్లో జీవుల్లో ఈ రెండు బలహీనతలు ఉంటాయి. ఒకటి మౌత్ ఓపెన్ చేస్తే వాడిని పోడుకుంటూ ఉంటాడు, లేకపోతే తనను విమర్శిస్తూ ఉంటాడు, ఇంకోటి చేత కదాడు. విమర్శ నోటం వేస్తే భగవాన్ సమాధానం ఎలా చెప్పాడు అంటే, వాడు భాగవతం చదువుతున్నాడు, భగవాన్ దగ్గర కూర్చుని సంస్కృత భాగవతం చదువుతున్నాడు, సంస్కృతం భాగవతం చదువుతుంటే ఇంకో పండితుడు అక్కడ కూర్చున్నాడు, పండితుడు కూర్చుని ఏమంటే వాడు భాగవతం సంస్కృత భాగవతం చదువుతున్నాడు, చదవటం బాగా చదువుతున్నాడు, వాడు చదివింది వాడికి అర్థమవుతానే అన్నాడు. అంటే విమర్శలు ఎలా ఉంటాయో చెప్తున్నాను, వాడు సంస్కృత భాగవతం చదువుతున్నాడు, వాడు చదవటం బాగానే చదువుతున్నాడు, వాడు చదివింది వాడికి అర్థం అవటం కదా, శబ్దానికి అర్థం వాడికి పెరుగుతుంది కదా, వాడు చదవటం చదువుతున్నాడు, వాడు చదివింది వాడికి అర్థం అవటం కదా, మరి వెంటనే మనం దానికి సమాధానం చెప్పడం. భగవాన్ ఎన్నేం చెప్పారు, వాడు పని చేస్తున్నాడు, చదవటం అనే పని చేస్తున్నాడు, వాడికి అర్థం అవటం లేదు, నీ గోడెందుకు అర్థం చేసుకున్న పని నువ్వు చెయ్యన్నాడు. వాడు పని చేస్తున్నాడు, ఏ పని చేస్తున్నాడు, చదవటమే పని చేస్తున్నాడు, నాకు అర్థం కాకపోవచ్చు, ఆ అర్థం చేసుకునే పని నువ్వు చెయ్యి, ఆడికి అర్థం అవటం లేదు, నీ గోడెందుకు అర్థం చేసుకునే పని నువ్వు చెయ్యి. గృహస్థాశ్రమం ఏంటి, ఇంట్లో ఉంటావు, సన్యాసం పుచ్చుకుంటే ఆశ్రమంలో ఉంటావు, సన్యాసం పుచ్చుకుంటే ఆశ్రమంలో ఉంటావు, కానీ ఇక్కడేమో ఇల్లు మారుతుంది, వాతావరణం మారుతుంది, ఇంట్లో సభ్యులు ఉంటారు, అక్కడ సన్యాసులు ఉంటారు, సోదర శిష్యులు సోదర సన్యాసులు ఉంటారు, కానీ ఒకటి మీరు గుర్తించుకోండి, వాతావరణం మారచ్చు, మాట్లాడుకునే మాటలు మారచ్చు, ఇక్కడ వాతావరణం అక్కడ వాతావరణం వేరుగా ఉండొచ్చు, కానీ మానసికంగా నువ్వు ఏ బలహీనతల నుంచి విడుదల పొందారు అది చూసుకోరా పొల్లయ్యా. నువ్వు గృహస్థులైనా సన్యాసి అయినా నీకు అంటే బ్రహ్మానుభవం పొందడం కోసం, బ్రాహ్మణస్థితి పొందడం కోసం నీ ఏ బలహీనతలు ఉన్నావు, నువ్వు సన్యాసాశ్రమంలో ఉండొచ్చు, దేవ ప్రార్థాన్ని బట్టి గృహస్థాశ్రమంలో ఉండొచ్చు, కానీ నీకు మానసిక బలహీనతలు ఉన్నాయే. ఇప్పుడు నాకు 100 బలహీనతలు ఉన్నాయనుకోండి, ఈ తెలబట్టలు తినేస్తాననుకోండి, ఎడబట్టలు వేసుకుంటానుకోండి, బలహీనతలు అనే పోతాయా పోవు. అయితే నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నా, గృహస్థాశ్రమంలో ఉన్నా, సన్యాసాశ్రమంలో ఉన్నా, ఆ మానసికమైన బలహీనతల నుంచి ఆటంకాల నుంచి బ్రహ్మానుభవం పొందడానికి ఏ ఆటంకాలు అయితే నీకు ఉన్నాయి మనసులో, అందులోంచి బయటపడటానికి ప్రయత్నం చేయి, అదే సాధన, అదే తపస్సు, అదే యోగం, అదే భక్తి. నీ స్వరూపాన్ని నువ్వు ఎవరుగా ఉన్నావో ఆ స్వరూపాన్ని నిరంతరము ధ్యానం చేయటం, నిరంతరము జపించడం, అదే భక్తి అంటేది. భక్తి అంటే ఏమిటి, నీ స్వరూపం అంటే నీ మనస్సు నిలబెట్టించడం, ఈశ్వరుడు ఎక్కడున్నాడో హృదయ కేంద్రంలో నీ మనస్సు నిలబెట్టించడం, నిరంతరము నువ్వు ఎవరుగా ఉన్నావో ఆ వస్తువుని ధ్యానం చేయటమే భక్తి. భక్తి అంటే అదే భక్తి. మధ్వాచార్యులు వారు అన్నారు, భక్తి పులి లాంటిది అన్నారు. భక్తి పులి లాంటిది, నీకున్న భక్తి నిజమైతే భక్తి పులి లాంటిది. పులి దగ్గరికి మేకలు గొర్రెలు ఆవులు పశువులు ఏమి రావటం. పులి అక్కడ కూర్చుందనుకోండి, మేకలు ఎలమంటే వెళ్తా, పులి దగ్గరికి ఏమి రావటం. భక్తి కూడా పులి లాంటిది. ఎక్కడైతే భక్తి ఉందో అక్కడ విషయ చింతన ఉండదు, దైవ చింతనే కానీ అన్నారు మధ్వాచార్యులు. అంత బాగా చెప్పారు చూడండి. పులి దగ్గరికి మేకలు రమ్మంటే రావు. అలాగే నీకున్న భక్తి భక్తి అంటే పులి లాంటిది. ఇంకా విషయాలు రావు అక్కడ. విశేషించిన లోకవాసన, ఈ వాసన దేహవాసనలు రావు భక్తి అని చూడదు. బలహీనతలన్నీ ఒక్కసారి పోవు. నువ్వు ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నం చేస్తా అంటే కాలం కలిసి వస్తుంది. తర్వాత సర్వేశ్వరుడు అనుగ్రహం, ఆ నారాయణుడు అనుగ్రహం కావాలి. ఒకటి నువ్వు ప్రయత్నం మొదలు పెట్టాలి. ప్రయత్నం మొదలు పెడితే కాలంలో నెమ్మదిగా ముగ్గుతూ ఉంటావు, నువ్వు పక్వానికి వస్తూ ఉంటావు. ఇప్పుడు ఈశ్వరుడు యొక్క అనుగ్రహం వస్తుంది నీకు. ఒకటి స్వప్రయత్నం, రెండు కాల పరిపక్వం, మూడు ఈశ్వర కటాక్షం, ఇవన్నీ కలిగినప్పుడు నువ్వు తరిస్తావు. ఓం నమో నారాయణాయ, 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 నారాయణ, 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 నారాయణ.